ఆధ్యాత్మిక విద్యను ఒక విజ్ఞానంగా మనం నేర్చుకుంటున్నాము. రిపీటెడ్గా ప్రతిరోజు ఇది నేను చెప్తున్నా. ఆ అవగాహన మన మానసిక పరిష్కారంలోకి వెళ్తలే. భావం అర్థమవుతుంది కదా. అంటే ఎంఏ ఇంగ్లీష్ చదివితే మనం ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివితే ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు, ఇంజనీరింగ్ చదివితే ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు, ఈ విధంగా మనం జీవితాన్ని మార్చుకోవచ్చు. క్లియర్ కట్ ఐడియా ఉన్నాయి కదా. కానీ ఆధ్యాత్మికతలో మనం ఏం సంపాదించుకుంటాం అన్నది ఆవిడికి తెలియదు. మామూలుగా మనకు అర్థమైంది ఏంటంటే మన కోరికలు తీరుతాయని తీరుతాయి. అది ఆ కోరికలు తీరటం అనేది సైడ్ ప్రోడక్ట్ అని గుర్తుంచుకోండి. కోరికలు తీరటం ముఖ్యం కాదు. ఇప్పుడు మనం స్కూటర్ స్టార్ట్ చేసి కిక్ కొడితే పొగ వెనకాతల నుంచి వస్తుంది. దానికోసం మనం కిక్ కొట్టం పొగ వస్తుందని. ఎవరి మీదైనా కోపం ఉంటే తప్ప, కోపం ఉంటే మాత్రం వాడి మొహం మీద పెట్టి కిక్ కొట్టామనుకోండి పాపం వాడికి. భావం అర్థమవుతుందా? కిక్ కొట్టేది పొగ వస్తుందని కాదు, మనం ముందుకెళ్తామని. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో మీ కోరికలు తీరటం అనేది ఆ పొగ లాంటిది. నథింగ్. అది దానికోసం ఆధ్యాత్మిక జగత్తు రావటం. స్కూటర్ని మీరు ఎందుకు కొడుతున్నట్టు చూసారు, ఎంత బాగా పొగ వచ్చిందో అని ఆపిస్తారు అనుకోండి మీరు కిక్ కొట్టి. అది ఎంత మూర్ఖత్వం. ఈ భౌతిక కోరికల కోసం ఆధ్యాత్మిక చేసుకోవటం అంత మూర్ఖత్వం. అది జరుగుతాయి, ఇట్ హ్యాపెన్స్. దాన్ని మీరు ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు, దాన్ని మీరు కోరుకోనివ్వక్కర్లేదు. మరి ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఏం కోరుకోవాలి? చాలా మందికి తెలియదు ఏం కోరుకోవాలి. చాలా స్పష్టంగా మీరు రెండే కోరుకోవాలి. నిధులైనా కోరుకోవాలి, సిద్ధులైనా కోరుకోవాలి, లేకపోతే రెండు కోరుకోండి. అష్ట సిద్ధి నవనిధికే దాత. చాలా మందికి హనుమాన్ చాలీస అవసరం కదా. అసువరు దీని జానకి మాత. అంటే హనుమంతుడికి ఎబిలిటీ ఉంది. ఏ ఎబిలిటీ ఉంది? మీకు అష్టసిద్ధులు నవనిధులు ఇవ్వటానికి. కానీ దానికి ఆయన ఏం చేయలే. ఆ శక్తి పొందటానికి ఆయన ఏం చేయలే. అది ఒక వరంగా వచ్చింది. ఎందుకు వరంగా వచ్చింది అంటే రామకార్యం చేశాడు కనుక. అంటే హనుమంతుడికి ఉన్నటువంటి సాధన సంపత్తి మొత్తము ఆయన పుట్టుకతోనే ఉంది. మీకు ఆ కథ తెలుసు కదా. పుట్టుకున్నప్పుడే సూర్యుడిని చూసి పండు అనుకుని ఎగిరాడు, దెబ్బతిన్నాడు. ఆ వాయుదేవుడికి కోపం వచ్చింది. వాయుదేవుడిని సంతృప్తిపరచడానికి దేవతలందరూ కూడా వరదానాలు ఇచ్చేశారు. అంటే హనుమంతుడికి పుట్టుకతోనే వరదానాలు ఉన్నాయి. కానీ ఆ వరదానాలు ఎందుకు ఉపయోగపడలే? సుగ్రీవుడు హనుమంతుడు ఇద్దరు పిరికి వాళ్లలాగా, చేతకాని దద్దమ్మలలాగా ఋషిముఖ పర్వతంలో ఉన్నారు. తెలుసా మీకు? రాముడు లక్ష్మణుడు వస్తే భయపడ్డారు. వాలి పంపించినటువంటి కదా. అంటే మరి దేవతల వరదానం అది ఏం లేదా హనుమంతుడికి? దేవతల వరదానం పనిచేయాలి అంటే మీరు రామకార్యం చేస్తేనే దేవతల వరదానాలు పనిచేస్తాయి అన్నది మనకి అర్థం కావటం లేదు. గవర్నమెంట్ పనిచేస్తే మీ వెనకాతల గవర్నమెంట్ ఉంటుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్ని చూసి ఎందుకు భయపడతాం? వాడేమైనా సర్వశక్తి సంపన్నుడా? ఆహా, వాడి వెనకాతల ప్రభుత్వం ఉంది. అర్థమవుతుందా? అంచేత ఆధ్యాత్మికత అంటే రామకార్యం చేయటం అన్నది గుర్తుంచుకోండి. రామకార్యం అంటే రాముడు పని అని కాదు, రాముడు అనే వ్యక్తి పని కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మ రాముడు, మన జీవాత్మ యొక్క పని మీరు చేయాలి. మీ జీవాత్మకి మీరు సమర్పణ చేసుకోవాలి. మీరు మీ జీవాత్మకి సమర్పణ చేసుకోవటమే మీ శరీరానికి సమర్పణ చేసుకున్నారు. రెండు చినుకులు పడితే క్లాస్కి రావు, వర్షం కురుస్తుంది, ఆవిడొస్తాడు, సినిమాకి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, ఆఫీసు, అంటే దేనికి లొంగిపోయారు మీరు? శరీరానికి లొంగిపోయారు. శరీరానికి కాదు లొంగవలసింది, కోరికలకి కాదు లొంగవలసింది, ఆలోచనలకు కాదు లొంగవలసింది, మీలో ఉన్నటువంటి ఆత్మారాముడికి లొంగాలి. అది చీల్చి చూపించేది హనుమంతుడు. రాముణ్ణి హృదయంలో పెట్టుకోలేదు, హృదయంలో ఉండేదే రాముడు. మీ హృదయంలోనూ ఉన్నాడు, అందరి హృదయంలోనూ ఉన్నాడు, మీరు మరి గమనించటం లేదాన్ని. మా కాలేజీలో మా అటెండర్స్కి నా బలహీనత తెలుసు, ఇలాంటి విషయాలు ఏమైనా అని అడిగితే మాస్టారు గంటలు గంటలు మాట్లాడేస్తారు. అంచేత మా కెమిస్ట్రీ అటెండర్స్కి ఈ వీక్నెస్ తెలుసు, అంచేత ప్రాక్టికల్ బెల్ అవుతోంది అనగానే వాడు క్వశ్చన్ వేస్తాడు నాకు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే మేము ప్రాక్టికల్ చేయించు, అది నాకు తెలియదని. సరే నేను లొంగలేదు అనుకోండి వాళ్ళకి ఎప్పుడు, కానీ దే ట్రై, దే ఆల్వేస్ ట్రై. ఆ ట్రైంగ్ లో ఒకసారి ఏం ప్రశ్న వేసాడంటే మాస్టారు, మనలోని భగవంతుడే కదా అన్ని చేయిస్తాడు అంటున్నారు, ఆత్మ ఉంటేనే కదా శరీరం కదిలేది, మీ ఆలోచనలున్నా కోరికలున్నా శరీరమైనా, మీరు ఇది మనోమయ కోశము, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము అంటున్నారు కదా, కోశానికి ప్రాణాలు లేవు, ఆత్మ ఉంది మీలో, ఆత్మ ఉంది కనుక కదా ఈ మూడు పనిచేస్తున్నాయి, ఆలోచనలు కోరికలు ఇవి. అంచేత మనం చేసే తప్పులకి మనం బాధ్యులు ఎలా అవుతాము? మీకు వచ్చిందా డౌట్? కరెక్ట్ డౌట్ కదా. మనోమయ కోశము ఒక కోశము, శరీరం లాగే ఒక శరీరం, కోరికలు కామమయ శరీరంతో కోరికలు వస్తాయి, సరే అన్నమయ శరీరం ఇది. ఈ మూడు శరీరాలు మనలో ఆత్మ ఉంటే కదండి పనిచేసేది, ఆత్మ లేకపోతే ఈ మూడు పనిచేయవు, ఆలోచనలు పనిచేయవు, కోరికలు పనిచేయవు, శరీరము పనిచేయదు. ఇంకా మనం చేసే తప్పుడు పనులకి మనం ఎలా బాధ్యులు అవుతామండి? ఆత్మ కదా బాధ్యుడు. నువ్వు మళ్ళీ ఏం ప్రశ్న వేసావు చెప్పాను నన్ను, ఏం ప్రశ్న వేసాడు? మనం చేసే తప్పని ఎలా తెలుసు నీకు? ఆత్మ చెప్తేనే కదా. అంటే ఆత్మ తప్పని చెప్పింది, నువ్వు చేస్తున్నావు, ఆత్మ నిండు బాధ్యుని చేస్తున్నావు. కుతర్కం అర్థమైందా? కానీ చాలా మంచి లాజిక్ అనుకున్నాడు పాపం. గంట సేపు మాట్లాడు మాస్టర్ సరే ఇంకే ఉంది, అమ్మాయి ఇవాళ క్లాస్ క్యాన్సిల్ చేయండి. ఈ ప్రశ్న వేయటం కూడా ఓ తప్పు ప్రశ్నే రా అందా నేను, బాధ్యత వదులుకుని. మీకు అర్థమైందా? మీకు ఆత్మ చెప్తుంది తప్పని, నువ్వు నీ ఆత్మ మాట వింటండి. ఆ తప్పు సవరించుకోండి. మనం తప్పు పనిని తెలిసినా చేస్తే దానికి ఆత్మని బాధ్యుని చేస్తే అట్ట, ఆత్మ నీకు చెప్పకపోతే మనం చేసేటటువంటి చాలా తప్పుడు పనులు తప్పని మనే తెలుసు, తెలియదా? అయినా చేస్తే యువర్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్, నాట్ ఆత్మ. అంతే కర్మ బాడీకే వస్తుంది, ఆత్మకి రాదు. మెనీ మ్యాన్షన్స్ అనే బుక్లో మనం అది చదువుకుంటూ ఉంటాం. అంచేత ఈ ఆధ్యాత్మిక జీవిత విధానంలో ఫండమెంటల్గా మనకి అవగాహన ఉండవలసింది ఏంటి అంటే, మీకు అష్ట సిద్ధులు నవనిధులు పొందాలి. ముందు అది గుర్తుంచుకోండి, దట్ ఈజ్ యువర్ గోల్. ఈ అష్టసిద్ధులు నవనిధులు ఏమిటి అన్నది మనం మెల్లిగా తర్వాత నేర్చుకుందాం. ఇంకంటే ఇట్ ఈస్ ఎ క్లాస్. ఇంజనీర్ అవ్వటం, మెడిసిన్ అవ్వటం అనేది మెడికల్ కాలేజీలో ఆ ఉద్దేశంతో జాయిన్ అవుతారు. జాయిన్ అయిపోగానే మీకు మీరు డాక్టరు అవరు, ఇంజనీరు అవరు. ఐదేళ్ల తర్వాత అవుతారు. ఎప్పుడు రెగ్యులర్ గా క్లాస్కి వస్తే, వర్షం కురిసినా క్లాస్కి వస్తే, టీచర్ లేకపోయినా క్లాస్కి వచ్చి చదువుకుంటే. చాలా కండిషన్స్ ఉన్నాయి. దీంట్లో మూడు ముఖ్యమైనటువంటి స్టెప్స్ ఉన్నాయి ఆధ్యాత్మికతలో: జపము, ప్రాణాయామము, ధ్యానము. ఈ మూడు మనం చేస్తాం. మీరు ఏ కల్టికి చెందిన వాళ్ళైనా ఈ మూడింట్లో ఏదో ఒకటి గ్యారంటీగా చేస్తారు, లేకపోతే మూడు చేస్తారు. ఏ మతానికి చెందిన, కేవలం ఇది మన హిందూ మతానికి సంబంధించింది కాదు, జపము అనేటటువంటి ప్రక్రియ ఇస్ ఎ యూనివర్సల్ ప్రక్రియ. ప్రాణాయామము ఇస్ ఎ యూనివర్సల్ ప్రక్రియ. జపము, ప్రాణాయామము తర్వాత ధ్యానము ఇస్ ఎ యూనివర్సల్ ప్రక్రియ. జపము గురించి గురువు గారు మొదటి ఎస్సేలో చెప్పారు. జపము చేస్తున్నప్పుడు మీ భావన, మీరు ఏ మంత్రము చేస్తున్నా మీ భావన ఎలా ఉండాలి? మీ శరీరములు ప్రకాశవంతం అవుతున్నాయి. భౌతిక శరీరమే కాదు, మీ కామమయ శరీరం ప్రకాశవంతం అవుతుంది, మీ మనోమయ శరీరం ప్రకాశవంతం అవుతుంది, మీ శరీరాలు ప్రకాశవంతం అవుతున్నాయి, మీ రోమరోమము ప్రకాశవంతం అవుతుంది, మీ కణ కణము ప్రకాశవంతం అవుతుంది, హృదయం నుంచి మీ రక్త ప్రసరణ వాహక నాళికలలో ఉన్నటువంటి నెత్తులు ప్రకాశవంతం అవుతుంది, బ్రెయిన్ వెన్నుపూసలో దూరినటువంటి స్పైనల్ కార్డ్ అది ప్రకాశవంతం అవుతుంది, మీ నరాలు ప్రకాశవంతం అవుతున్నాయి. ఇది మర్చిపోవద్దు. జపం యొక్క ఏకైక ఉద్దేశం ఇదే, మీరు ప్రకాశమైన శరీరంగా మారాలి. లెట్ దేర్ బి లైట్ అని బైబిల్లో కూడా చెప్తాడు. మీరు ఎంత ప్రకాశవంతం అవ్వగలిగితే అంత ప్రకాశవంతం అవుతారు. ఈ సాధనలో భౌతికంగా మీకు వచ్చేటటువంటి లాభం అంటే యూ విల్ గెట్ ఏ వెరీ బ్యూటిఫుల్ కాంప్లెక్స్. చాలా బంగారు వర్ణము గలటువంటి కాంప్లెక్షన్ వస్తుంది. చాలామంది గురువులు ఆ కాంప్లెక్షన్ వచ్చాక దాన్ని వాళ్ళు అడిగిపో రామకృష్ణ పరమహంస అయితే 5-6 నెలలు కష్టపడ్డాడు. మీరు చదవండి ఆయన జీవిత చరిత్ర. ఆయన రంగు బంగారం వర్ణం అయిపోయి బంగారు గొలుసు ఆయన చేతిలో పట్టుకుంటే అసలు తేడా తెలిసేది కట్ట. అప్పుడు అమ్మా ఈ సౌందర్యం నాకు వద్దు, ఈ సౌందర్యం నాకు వద్దు మీరు అనకండి. ఆ మాట మీరు అందరు కూడా ఆయన బై ఛాన్స్, కానీ ఎప్పుడు అన్నాలో తెలుసా? ఇప్పుడు కాదు, వచ్చాక వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది నా స్వానుభవంలోనే అనేక మంది నల్లగా ఉన్నటువంటి వాళ్ళు ఎర్రగా మారడం గమనించాను నేను. చాలా మందిని తెలుసు నాకు పర్సనల్గా, కానీ నాకు తెలియటం గురువుడికి తెలియటం ఇంపార్టెంట్ కాదు. యూ షుడ్ బికమ్ ది ఎగ్జాంపుల్. మీకు మారాలి. ఇవాళ మారిపోతామా మాస్టర్? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నా ఇవాళ మారాలి మీరు. అంచేత ఈ జపము భౌతికంగా కూడా రిజల్ట్స్ ఇస్తాయి. దానికి నేను ఇంత నొక్కి 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 చెప్తున్నాను. ఆభా అంటాను దాన్ని, ఆరా అంటాం ఇంగ్లీష్లో. ఆరా అంటేనే వెలుతురు, కాంతి అని. ఈ జపము చేసిన తర్వాత గురుదేవులు అఖండ జ్యోతి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు నెక్స్ట్ ఎస్సేలో. ఈ జ్యోతి అనేటటువంటిది మూడు స్థాయిల్లో ఉంటుంది. ఒకటి భౌతికమైనటువంటి జ్యోతి, మన కంటికి కనిపించేటటువంటి జ్యోతి, కంటికి కనిపించేటటువంటి చీకటిని తీసేస్తుంది. అసలైన సిసలైనటువంటి ఇంకొక జ్యోతి ఉంది, దాన్ని జ్ఞాన జ్యోతి అంటాం మనం. అది చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞాన జ్యోతిని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈనాడు మీకు చాలా స్పష్టంగా నేర్పుతుంది. మన యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో ఉండేటటువంటి ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నర్సరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు, ఒకనొక విశేషమైనటువంటి సబ్జెక్టులో మీకు జ్ఞానము ప్రసాదిస్తుంది, జ్ఞాన జ్యోతి వస్తుంది. భావార్థమైందా? అంటే ఏంటి, మీరు ఆ సబ్జెక్ట్ ఆ విషయాన్ని చదివితే మీకు ఆ విషయంలో జ్ఞాన జ్యోతి ఉంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన జ్యోతి మీకు అన్ని విషయాలు అవగాహన చేసేటట్టు చేస్తుంది. అదొక చాలా ముఖ్యం. యు విల్ నో ఎవ్రీథింగ్. రోగాలు నయం అవటం లేదు. ఎక్కడ పరిగెడతారు? గురువు దగ్గరికి వెళ్తారు. బిజినెస్ లో లాస్ వస్తుంది, మీ బుర్రలు పనిచేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారు? గురువు దగ్గర. పాయింట్ అర్థం అవుతుంది. అంటే ఆ గురువు అనేటటువంటి వ్యక్తి దగ్గర, వాడు జీవించే విధానములో దేర్ ఈజ్ సంథింగ్ విచ్ హెల్ప్స్ ఆల్. ప్రతి ఒక్కరికి అర్ధరాత్రిలో నాకు కొన్ని ఫోన్లు వస్తున్నాయి, మాస్టరు మేము నెక్లెస్ పెట్టాము బీరువాలో కనిపించటం లేదు అని. నెక్స్ట్ డే చేస్తే దే గాట్ ఇట్. మరి చూసినప్పుడు వాళ్ళు బీరువాలో పెట్టుకున్నది. బీరువా అంటే హైదరాబాద్ ఉంటుందా? నాకు బీరువా ఎంత ఉంటుందో తెలీదు. ఎంత ఉంటుంది బీరువా? ఎంత ఉంటుంది సైజు? అందులో నెక్లెస్ పోయింది అన్నప్పుడు అంతా వెతుకుంటారు కదా వాళ్ళు. మరి అప్పుడు కనిపించినటువంటి నెక్లెస్ గురువుకి ఫోన్ చేయగానే ఎందుకు కనిపించింది? మీకు భావం అర్థమవుతుందా? మీరు గురు తత్వాన్ని అర్థం చేసుకోండి. మీకు అఖండ గురుసత్త అనేటటువంటి పేరుతో అనేక జ్ఞాన జ్యోతులు అందజేస్తున్నాను మీకు. దాన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకోకపోతే ఏదైనా ఒకటే. మా ఇంట్లో టార్చ్ ఉంది అన్నాడు హృషికేశ్లో. మేము మెట్లు ఎక్కుతున్నాం, కరెంటు పోయింది. మా ఇంట్లో హైదరాబాద్లో సెర్చ్ లైట్ ఉందండి అన్నాడు. నేనేం చేసుకుంటా, హృషికేశ్ అక్కడ కావాలా? భలేవాళ్ళం మనం. అంచేత మీ ఇంట్లో పెట్టుకోమని కాదు నేను చెప్పేది. అఖండ గురుసత్తాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి. మీ హృదయాల్లో వెలగాలి అది. ఆ జ్ఞాన జ్యోతులు మీ హృదయంలో ఉండాలి తప్ప ఫోటో అక్కడ ఉంటే మీకేం లాభం? కానీ అక్కడ ఫోటో ఉంటేనే హృదయంలో వస్తుంది. ఇంకా ఫోటో లేకుండా ఏం వచ్చేది? భావార్థం అవుతుంది కదా. అందులో గురువుల ఫోటో చాలా విచిత్రమైనటువంటి ఫోటోలు. అది చాలా విచిత్రమైనటువంటి ఫోటోలు. వాళ్ళు ఫోటోలు ఉన్నాయంటే వాళ్ళు ఉన్నట్టే లెక్క. ఉన్నట్టే కాదు, ఉంటారు. నువ్వు ఉపయోగించుకుంటే. నువ్వు ఉపయోగించుకోకపోతే వాడేం చేస్తాడు? గురువు ఏం చేస్తాడు? దాన్ని అఖండ జ్యోతి అని గురుదేవులు ఒక మాసపత్రికగా ప్రతి నెల కూడా ఆ జ్ఞానపు యొక్క కిరణాలు ఆయన అందజేశారు. ఎంత అందజేశారు అంటే ఆయన జ్ఞానపు యొక్క కిరణాలు ఆ అఖండ జ్యోతిలో ఆయన రాసినటువంటి ఆర్టికల్స్ అన్ని కంపైల్ చేస్తే సుమారు 3000 పేజీల పుస్తకాలు 108 అయ్యాయి. దాన్ని గురుదేవుల యొక్క వాంగ్మయముగా ఈనాడు మీకు అందజేస్తున్నది. అందులో మొదటి వాంగ్మయములోని మొదటి పుస్తకంలోని మొదటి 17 పేజీలు నేను మీకు ఇస్తాను. మొదటి 17 పేజీలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 108. అందులో 70 ప్రింట్ అయి ఉన్నాయి. మిగతా 38 ఆర్ అండర్ ప్రింట్. అంచేత ఈ ఒక్కొక్క పేజీ కూడా మీకు జ్ఞాన జ్యోతిని కలగజేస్తుంది. అందులో మొట్టమొదట ఈ జ్ఞాన జ్యోతి నాకు తెలిసి ఏ సంస్థలోనూ ఏ గురువు కూడా చెప్పలేదు ఆధ్యాత్మికత అంటే మీకు సిద్ధులు నిధులు లభించి తీరాలి, మెడిసిన్ చదివితే మందు ఇవ్వటం రావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కరెక్ట్ చేయగలగాలి, ఆధ్యాత్మికత చదివితే మీకు అష్ట సిద్ధులు నవనిధులు రావాలి. అది ఫస్ట్ ఛాలెంజ్. ఆ ఒక్కటి చాలు మీకు అసలు మీ జీవితంలో మార్పు తెచ్చేయటాన్ని మీరు సాధన ఎందుకు చేస్తున్నారు? ముక్తి కోసం చేయకలే. అది గుర్తుంచుకోండి. ముక్తి కోసం చెయ్యక్కర్లేదంటారు గురువు గారు. మీ ఆత్మ ముక్తే, మీ ఆత్మబద్ధుడు కాదు. మీ శరీరానికి మీరు చచ్చినా ముక్తి ఇవ్వలేరు. ఇవ్వగలరా? మరి ముక్తి ఎవరికి కావాలి? మూర్ఖత్వం కాదు. భావం అర్థమవుతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా, మరి ఆ గురువులు ఇలా అన్నారు కదండి, ఆ మహాత్ములు ఇలా అన్నారు కదండి, ఐ డోంట్ నో. నేనేమి అన్ని శాస్త్రాలు చదివినటువంటి వాడిని కాదు. నాకు సింపుల్ కామన్ సెన్స్ అంటూ ఒకటి ఉన్నది. నాకేమనిపిస్తుంది అంటే మనం అందరము ఆత్మలమే. ఆత్మ ఈ శరీరంలో బద్ధుడై ఉన్నది. ఇంచేత ముక్తి ఎవరికి కావాలి? ఆత్మకి కావాలి. కానీ ఆత్మ ఆల్రెడీ ముక్తి స్థితిలో ఉన్నదే, ఆత్మకి ముక్తి ఒక్కలే. శరీరానికి ముక్తి వస్తుందా? ఎలా వస్తుంది? శరీరానికి ఆత్మకి లింక్ లేదు కదా. అంచేత పూజ్య గురుదేవులు ఇచ్చేటటువంటి రెండవ పాయింట్ ఏంటంటే, పిచ్చి పిచ్చి ముక్తి స్వర్గము అనే భ్రమలో పడకండి. చనిపోయిన తర్వాత మీరేదో ముక్తి చెందుతారు, చనిపోయిన తర్వాత ఏదో మీరు స్వర్గంలో చెందుతారు, స్వర్గానికి వెళ్తారు, తప్పులు ఏమైనా చేస్తే నరకంలోకి వెళ్తారు. చచ్చిపోయాక కాదు, మంచి పనులు చేస్తే ఇక్కడే స్వర్గము, వ్యాధవ పనులు చేస్తే ఇక్కడే నరకం. ఆ ఫ్యాక్ట్ గుర్తుంచుకున్నా మీరు అనవసరమైనటువంటి శ్రమ పడరు ముక్తి చెందటానికి. ముందు అది కూడా పెద్ద అదృష్టమే కదా. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా, కాలయాపన చేసుకోకుండా మీరు ఆధ్యాత్మిక సాధన ఎందుకు చేసుకోవాలి? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, అష్టసిద్ధులు నవనిధులు. మీరు చెప్పగలరా అష్టసిద్ధులు ఏంటి నవనిధులు? ఓ ఫోటో నేను వేయించాను. నేను ఎక్కడున్నా మా ఫోటో అంటే, ఇప్పుడు కనీసం మీరు ఏం పొందాలో పేరు తెలిస్తే పొందటానికైనా ప్రయత్నం చేస్తారు. పరిస్థితి అంత హీనంగా ఉంది భారతీయ ఆధ్యాత్మికతది, కానీ మీరు ఎంత అదృష్టవంతులో అర్థం చేసుకోండి. ఇది వరకు ఎవ్వరూ వినటువంటి అనేక ఫ్యాక్ట్స్ అబౌట్ స్పిరిచువలిజం వింటున్నారు, కానీ విని ఊరుకోకండి, ఆచరించండి. ఇది అణిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య వచిత శృత దృష్ట శక్తి ప్రేరణ శంఖము కచ్చపము మకరము మహాపద్మము పద్మము ముకుందము కుందము నీలము చర్య. ఇందులో మనకి చాలా మంది దేవతల చేతిలో ఉండేటటువంటి పద్మము ఒక నిధి అని కూడా తెలియదు మనకి, అదో పువ్వు అనుకుంటారు. మన ఆధ్యాత్మికత యొక్క లెవెల్ అలా ఉంది. శంఖము అనుకుంటే ఏమనుకుంటారు? అది సముద్రంలో ఊ అని ఉదయం. శంఖము అనేది ఒక నిధి, పద్మము అనేది ఒక నిధి, మహాపద్మము అనేది ఒక నిధి. కరెక్ట్ చేసుకుందాం, సింపుల్ థింగ్స్. పెద్ద బాలు శిక్షలు ఇవన్నీ ఉన్నాయి, తమాషా అది. మనం పెద్ద బాలు శిక్ష చదువు, సిఏటి క్యాట్, ఆర్ఏటి ర్యాట్, మమ్మీ డాడీ. మమ్మీ అంటే ఏంటో తెలిస్తే చచ్చిన ఎవడో మమ్మీ అనిపించకూడదు. తెలుసా మమ్మీ అంటే ఏంటో? నేను డెడ్ బాడీని కవర్ చేసి అంటే మిమ్మల్ని మమ్మీ అంటే అర్థం ఏంటి? నేనే అంటాను బాగుండదు, కానీ భావం అర్థమైందా? రెట్రోగ్రేడ్ అయిపోయాం మనం ఆధ్యాత్మికతలో. ఈ నిధులు, ఈ సిద్ధులు, ఇది భౌతిక జగత్తుకి సంబంధించినవి కావు అని మీకు అర్థం అవ్వాలి. అదొక మానసిక స్థితి. ప్రాప్తి అనే సిద్ధి మీకు ఉందనుకోండి, మీరు ఏది కావాలనుకుంటే అది వస్తుంది. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం అడిగితే అది వస్తుంది. ప్రాప్తి అంటే అది, అదొక సిద్ధి. అణిమ చిన్నగా అయిపోవటం, మహిమ పెద్దగా అయిపోవటం. ఇది ఎక్కడైనా చూసారో? చిన్నగా పెద్దగా అయిపోవటం అనేది రామాయణంలో సురస వచ్చినప్పుడు సురస ఎంత నోరు తెరిస్తే దానికి రెట్టింపు చేసేవాడు. ఏం సిద్ధి అది? మహిమ. తర్వాత ఏమైపోయాడు? అణిమ. ఇవి సిద్ధులు అంటే తప్ప డబ్బులు కాదు. డబ్బులు ఏం చేసుకుంటారు మీరు? డబ్బులు ఉపయోగపడతాయా? ఈ సిద్ధులు ఉపయోగపడతాయా? భారతీయ ఆధ్యాత్మికత యొక్క మానవ జీవితంలో మనకి ఉపయోగపడేటటువంటి ఈ జ్ఞాన జ్యోతి అఖండ జ్యోతిగా గురువు గారు వెలిగించారు. 1926 వసంత పంచమి నాడు ఒక చమత్కారం జరిగింది. అది ఒక మ్యాజిక్ జరిగింది ఆ రోజు ఆయన జీవితంలో. 10వ ఏట ఆయన గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నాడు మదన్మోహన్ మాలవ్య దగ్గర. రోజుకి 5 మాలల కంటే తక్కువ చేయకు, ఎక్కువ చేయకు, అంతే కండిషన్ పెట్టాడు ఆయన. 5 మాలలు గాయత్రి మంత్రం చేయడానికి బాగా అలవాటు అయిపోతే 20 నిమిషాల్లో అయిపోతుంది. మెల్లిగా ఆనందంగా చేసుకుందాము,
అనుకుంటే అరగంటలో అవుతుంది. అరగంట కంటే ఎక్కువ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టదు. అంతేత పదేళ్ల వయస్సులో గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నటువంటి ఆ వ్యక్తి పూజ్య గురుదేవుడు కొన్ని నియమాలు పాటించాడు. మొట్టమొదటి నియమం ఏంటంటే మంత్ర జపం ఎప్పుడు కూడా ఒకే చోట కూర్చుని చెయ్యాలి, ప్లేసులు మార్చకూడదు, ఒకే టైంకి చెయ్యాలి, ఒకే సంఖ్యలో చెయ్యాలి. ఒకే సంఖ్యలో అంటే ఆయన ఐదు మాలలు చేసేవాళ్ళు, మీరు మీ ఇష్టం ఎంత చేస్తారు. కానీ నేను మీకు చాలా ఒక మీరు ఊహించలేనటువంటి ఒక అదృష్టాన్ని నేను 26వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నాను. నేను ఇదంతా తెలుసుకుని మీరు చేసేటటువంటి జపము ఎంత లాభదాయకం అవుతుందో మీరు ఊహించవచ్చు కదా. ఇదంతా మీకు తెలియకుండా ఎన్నాళ్ళు చేశారు. ఇప్పుడు వీటిని మనసులో పెట్టుకుని మీరు 26వ తారీఖు నుంచి చేయబోతున్నారు గాయత్రి జయంతి తర్వాత. ఇంచేతంటే 26 నుంచి ఒక నెల మీద చేస్తే 26 నెల అయిపోతుంది. దాని తర్వాత గురు పుణ్యం వస్తుంది. సంవత్సరానికి ఒకసారే వస్తుంది గురు పూర్ణిమ. మళ్ళీ ఆ ఛాన్స్ రావాలంటే యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. ఇంకా మధ్యలో మీకు లాభం లే. యాన్యువల్ పరీక్ష రాయలేదు మీరు, మళ్ళీ ఎప్పుడు రాయాలి? వెయిట్ చేయి, అంతే తప్ప కాదండి మేము రేపే రాస్తాం, కుదరదు అది. ఆధ్యాత్మిక జీవితంలో ఈ మూర్ఖత్వం వచ్చేసింది, అందుకని చెప్పాల్సి వస్తుంది. నేను అన్నిటికంటే చాలా గొప్పది ఏంటంటే నవరాత్రి సాధనకి రమ్మని ఆహ్వానం పంపిస్తే పూర్ణాహుతికి వచ్చి మేము నవరాత్రి సాధనలో పాలు పంచుకున్నామనే మూర్ఖులు ఉన్నారు. నవరాత్రి సాధన చేయకుండా 9 రోజులు నువ్వు పూర్ణాహుతికి వస్తే పరీక్షలు రాయకుండా డిగ్రీ పొందకుండా కాన్వకేషన్కి చూడటానికి వచ్చినట్టు. చూడటానికి రావచ్చు కాన్వకేషన్, ఎవడు వద్దండు. అర్థమవుతున్న కాన్వకేషన్ అంటే మన పిల్లలు వాళ్ళు డిగ్రీలు వస్తే గవర్నరు వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఆ రోజు ఆ డిగ్రీలు ఇస్తారు. అంతేతే నువ్వు 9 రోజులు సాధన చేయకుండా ఒక్కరోజు మానేస్తానండి. ఒక పరీక్ష ఎగ్గొట్టే, 9 పేపర్లు రాయాలి నువ్వు, ఒక పరీక్ష ఎగ్గొట్టే, డిగ్రీ వస్తుందా ఫెయిల్ అవుతావు. ఇక్కడ నవరాత్రి అనుష్ఠానానికి 25వ తారీఖు పొద్దున్నే మాస్టారు మేము వస్తున్నాం, మీ మీద అనుగ్రహం చూపిస్తున్నాం, మీరు దండలు అవి రెడీగా వేసుకుని ఉంచండి. నవరాత్రి అనుష్ఠానం పూర్ణాహుతికి మేము వస్తున్నాం. హూమ్ డూ యూ థింక్ వీఆర్? ఆత్మలం మేము, దివ్యాత్మలం మేము. ఆత్మజ్ఞాన సంపన్నుడు ఆ మాట అంటే బాగానే ఉంటుంది, కానీ మూర్ఖత్వం అర్థమవుతుంది. ఆ తప్పు ఎప్పుడూ చేయకండి, నెవర్ డూ దాట్. నవరాత్రి సాధన అంటే ఒక రోజు ముందు రెడీగా ఉండాలి. 9 రోజులు ఒకే చోట ఒకే సంఖ్యలో, 3వది ఏం చెప్పాను, ఒకే టైం, అప్పుడు ఆ మంత్రం సిద్ధిస్తుంది. లేకపోతే మంత్రం సిద్ధించదు, మీకు ఫలితాలు రావు. మీరు ఇది కూడా చేయరేమో అని చెప్పి ఆ గురువులు ఆ మాట చెప్పటంలే, చెప్పకపోయేసరికి మీరు ఆ పద్ధతిగా చేయకుండా రిజల్ట్స్ పోగొట్టుకుంటున్నారు. రిజల్ట్స్ అందుకు రావు. అది ఏదైనా కావచ్చు, మీరు ఆఖరికి మీ బాత్రూమ్స్ లో ప్రతిరోజు అదే టైంకి అక్కడ కూర్చొని చేయండి, టాయిలెట్స్ లో చేసుకోండి. హాస్యానికి అంటలేను, చాలా మందికి కొన్ని విశేష పరిస్థితుల వల్ల బాంబే లాంటి ఊళ్ళల్లో మాకు కంప్లైంట్ ఇచ్చారు, మాకు ప్లేస్ లేదు మాస్టారు అని, టాయిలెట్లో చేసుకోవాలి. ప్రశ్న ఏంటి అంటే నువ్వు టాయిలెట్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కావలసినంత చెత్త ఉంది నీ కడుపులో కాదా? నేను స్నానం చేశానండి, పన్నీరుతో పొట్టి చీరలు కట్టుకున్నానండి, మడిచీర కట్టుకో, లోపల ఏడిచింది లేదా? అలానే నువ్వు వెళ్ళి కూర్చో అంటానులే నేను. మీకు వీలుగా ఉండే పవిత్రమైన ప్లేస్ ఉంటే ఖచ్చితంగా పవిత్రమైన ప్లేస్లో చేసి, కానీ వీలు లేదు కనుక నేను పూజ మానేను అనే మాట అనక్కర్లేదు. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, అక్కడే చేసుకోండి, కానీ అక్కడ ఊదొత్తులు అవి వెలిగించుకోకండి, అక్కడ దీపాలు అవి పెట్టుకోకండి. ఏకకాలంలో ఒకే చోట ఒకే సంఖ్యలో ఏ జపము చేసినా సిద్ధిస్తుంది. 40 రోజుల పాటు మీరు చేసి చూడండి, సిద్ధిస్తుంది. ఆ పద్ధతి ఉంది దేనికైనా. ఎగ్జామినేషన్ రాయటం ఎగ్జామినేషన్ హాల్లో రాయాలి కదా. అందువల్ల సాధనంతా పూర్తయిపోయిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. ఏంటి ఎగ్జామినేషన్ హాల్? యజ్ఞస్థలము. యజ్ఞస్థలము ఎగ్జామినేషన్ హాల్. అందువల్ల పూర్వకాలంలో ఎవరిని పడితే వాళ్ళని రాణించేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఎవరిని రాణిస్తారు? నేను వెళ్ళి కూర్చుని రాస్తానంటే ఒప్పుకుంటావు? హాల్ టికెట్ చెక్ చేస్తావు? ఇన్విజిలేటర్స్ ఉంటారు అక్కడ. మేము యజ్ఞం చేస్తామండి, మమ్మల్ని కూడా చేయనివ్వాలండి యజ్ఞం అంటే నీకు అర్థం కాలేదు. నువ్వు అసలు యజ్ఞం అంటే ఎగ్జామినేషన్ హాల్. నువ్వు చేసినటువంటి మంత్ర జపానికి ప్రతి ఫలము పొందేటటువంటి చోటు. కానీ అందరూ కలిసి చేసుకోవచ్చు. కామర్స్ స్టూడెంట్ అదే హాల్లో కూర్చుంటాడు, సైన్స్ స్టూడెంట్ అదే హాల్లో కూర్చుంటాడు. కాపీ కొట్టడానికి వెళ్ళకుండా ఏం చేస్తాం? ఒక సైన్స్ స్టూడెంట్ ఉంటే అంతేత. నువ్వు ఏ దేవత ఉపాసన చేసినా ఏ మంత్రజపము చేసినా యజ్ఞస్థలంలో కూర్చోవచ్చు. కానీ ఉపాసన లేకుండా సాధన లేకుండా మేము డబ్బు కట్టేసామండి, మేము ఉపాసన చేసేస్తామండి, ఫీజు కట్టేసామండి పరీక్షకి, మమ్మల్ని పరీక్ష రాయనివ్వండి, చదవలేదు నువ్వు అంటే జపం చేయలేదు. ఏం రాస్తావు? ఏం రాస్తావు అక్కడ? అంచేత యజ్ఞము చేయటానికి ముందు ఒక ఖచ్చితమైనటువంటి సంఖ్యలో జప సంఖ్య పూర్తి అవ్వాలి. ఆ జప సంఖ్య మినిమం 24,000, మ్యాక్సిమం 24 lakhs. 9 రోజులలో 24,000 మంత్రజపం పూర్తి చేసి దానికి తగిన లాభాలు మీరు పొందవచ్చు. లేదు, మేము చాలా విశాలమైన లాభాలు పొందుతాము అంటే గురువుగారు లాగా సంవత్సరానికి 24 లక్షలు చొప్పున 24 సంవత్సరాలు పాటు చేశాడు ఆయన. ఆ తర్వాత అసలు ఆయన ఆపలేదు. తర్వాత ఇంకో 24 ఏళ్ళు బతికాడు ఆయన. అప్పుడు అంతే చేశాడు. 12 కోట్ల గాయత్రి మంత్ర జపం చేశాడు ఆయన. ఏం చెప్పానో అర్థమవుతుంది కదా. అంచేత ఈ టెక్నాలజీ అర్థం చేసుకోండి. మరి యజ్ఞము సూక్ష్మంగా ఎలా చేయవచ్చు? ప్రతిరోజు యజ్ఞం చేయటానికి మనకి తాహత లేదు కనుక ఓ కలశం పెట్టుకో, ఓ దీపం పెట్టుకో, ఓ అగరత్తి పెట్టుకో. యజ్ఞం యొక్క సూక్ష్మ ప్రక్రియ అవుతుంది, అలా చేసుకోండి అన్నాడు ఆయన. ఇప్పుడు చదివింది, ఇప్పుడు నేను చదివితే మీకు అర్థమవుతుందేమో చూడండి. అది ఎందుకు పేజీ పదిహేడో పేజీ సెకండ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్. ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా, దాంతో ఇది అర్థం చేసుకోండి. సాధన యొక్క ఇది కాదమ్మా, 16వ పేజీ సెకండ్ పారాగ్రాఫ్. ఇప్పుడు నేను చెప్పాను యజ్ఞస్థలంలోకి వెళ్ళి యజ్ఞం చేసుకోవటం అన్నది యాన్యువల్ ఎగ్జామ్. కానీ మీరు కూర్చున్న చోటే ప్రతిరోజు మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ వీక్లీ టెస్ట్, డే టు డే టెస్ట్ రాయొచ్చు కదా. దానికి హాల్ టికెట్ అది కావాలా? అక్కర్లేదు కదా. అది చెప్తున్నాడు అనమాట. అంటే డైలీ టెస్ట్ చెప్తున్నాడు ఆయన. దీపం వెలిగించుకున్నారు, కలశంలో నీళ్లు పెట్టుకున్నారు, అగరొత్తులు వెలిగించుకున్నారు. అంటే ఏ రోజు చేసిన జపం ఆ రోజే మీరు పరీక్షకి రెడీ అయిపోతున్నారు. సెకండ్ పేరా చూడండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా అన్వయించుకోండి. అఖండ దీపము అఖండ యజ్ఞ స్వరూపమేము. అగరబత్తులు వెలిగించుట హవన సామగ్రి యొక్క, జపము మంత్రోచ్చారణ యొక్క, జ్యోతి నేతితో ఆహుతి వేసే క్రియాకలాపాలకు సంకేతమేము. క్లియర్గా ఉంది కదా. అంతేత మీరు ఎప్పుడైతే ఊదొత్తి వెలిగించుకుని కలశంలో నీళ్లు పెట్టుకుని జ్యోతి వెలిగిస్తారు, ఏం జరుగుతుంది? ఒక యజ్ఞ ప్రక్రియ జరుగుతుంది. యజ్ఞ ప్రక్రియ అంటే టెస్ట్ అని అర్థం చేసుకోండి. ఆ టెస్ట్లో మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా మీరు చేసే మానసిక స్థితి బట్టి ఉంటుంది. ఏ పరీక్షలో అయినా చదివేస్తే పాస్ అయిపోరు కదా, చదివింది మీకు బట్టబట్టాలి. ఈ విధంగా ఒక అఖండ హవనం యొక్క స్వసంచాలిత ప్రక్రియ జరుగుతున్నదేమో. నీటితో నిండిన కలశము, వెలుగుతోన్న దీపస్థాపన, అగ్నిజల సంయోగముతో స్టీమింజన్ లాంటి సూక్ష్మ ప్రయోజనము జరుగుతున్నదేమో. అంతర్జ్యోతి వెలిగించుకున్నటకు ఈ బాహ్య జ్యోతి నుండి సహాయము లభిస్తున్నదేమో. ఏది ఏమైనా ఈ అఖండ జ్యోతి నుంచి నాకు భావనాత్మక ప్రకాశము, అనుపమ ఆనందము, ఉల్లాసము నిరంతరము లభిస్తున్నది. అంతేత మీ జపము కరెక్ట్ గా జరుగుతుందా లేదా అన్న దానికి ఒకే ఒక ప్రూఫ్, మీరు ఉల్లాసం లభించాలి, ఆనందం లభించాలి. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా మీరు బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి నవ్వుతారు, ఏడుస్తారు చేస్తారు. మీరు ఆధ్యాత్మిక జగత్ ఏం చెప్తుంది అంటే, అసలు బాహ్య పరిస్థితులకి మీ ఆనందానికి సంబంధం లేదు, నువ్వు పెట్టుకున్నావు ఆ సంబంధం. మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వస్తే నేను నవ్వుతాను, అది నువ్వు పెట్టుకున్నావు. రాకపోయినా నవ్వచ్చు, నవ్వకూడదా? కదా, నేను నియమం ఒట్టేసుకున్నానండి, మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వస్తేనే ఓకే, నీ ఇష్టం. రాకపోయినా నవ్వచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో నిరంతరము ఆనందంగా ఉండవచ్చు. నిరంతరము బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా నిరంతరము ఉల్లాసంగా ఉండవచ్చు. ఇంతకీ ఆనందానికి ఉల్లాసానికి తేడా ఏంటో తెలుసా? మంచి మాటలకి తేడా తెలియదు మనకి. సాడ్, గ్రీఫ్, ఈ రెండు మాటలు విన్నారా మీరు ఎప్పుడైనా? తెలుగు చెప్పండి దానికి. ఈ రెండింటికి తేడా చూస్తారు మీకు, దుఃఖానికి విచారానికి తెలీదా కదా? కానీ ఆనందం ఉల్లాసం గురించి చెప్పాలంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. మీరు ఎందుకో తెలుసా? మనకు ఆనందం ఉల్లాసం అంటే ఏంటో తెలీదు. మనకి ఏం తెలుసు అంటే ఐన్స్టీన్ చెప్పింది తెలుసు. ఐన్స్టీన్ ఒకళ్ళు అడిగాడు, పీస్కి వారికి తేడా ఏంటి అని. దేనికి? శాంతికి యుద్ధానికి తేడా ఏంటి అని. వెరీ సింపుల్ అన్నాడు, నీకు ఇంత కూడా తెలీదా అన్నాడు. పీస్ అంటే యుద్ధానికి మనం ప్రిపేర్ అవుతామే, దానికోసం మనకి ఒక టైం కావాలి ప్రిపేర్ అవటానికి. అంటే పీస్ అంటే ఏంటి? యుద్ధానికి ప్రిపేర్ అవటం. వార్ అంటే చేసేసుకోవటం. అంటే శాంతి అంటే అలాగా. ఆనందము ఉల్లాసము, జాయ్, హ్యాపీనెస్, ఎక్స్టసీ, చిత్ర విచిత్రమైనటువంటి పదాలు ఉన్నాయి, బ్లిస్. సరే, ఇప్పుడు నేను వాటి గురించి చెప్పటం మొదలెడితే ఇది ఇప్పటికి పూర్తి అవ్వదు. కానీ ఆనందము ఉల్లాసము అనేది మీ సహజ మానసిక స్థితి అని గుర్తుంచుకోండి. ఇట్ ఈజ్ న్యాచురల్ ఫర్ యూ టు బి హ్యాపీ. ఆనందంగా ఉండటం ఇది సహజ స్థితి. రమణ మహర్షి చాలా విచిత్రంగా దాన్ని నిరూపించాడు. ఏమయ్యా నీకు బెంజ్ కారు కొలానని ఉంది, ఏదో ఖరీదైన కారు నాకు తెలియదు, బెంజ్ కారు ఖరీదైన కారేనా, లేకపోతే రోల్స్ రాయిస్ కొనాలని ఉంది మీకు. సరే, డబ్బు కూడబెట్టుకుని 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 కొన్నారు. కొన్న రోజు మీరు ఆనందంగా ఉంటారా ఉండరా? ఉంటారు కదా. ఆయన అన్నాడు, ఆనందంగా ఉండటానికి కారణము బెంజ్ కారు కొనటం కాదయ్యా, బెంజ్ కారు కొన్న ఆ క్షణంలో నీకు కోరికలేం లేవు, అంచేత ఆనందంగా ఉన్నావు. ఈ లోపల ఇంకో కోరిక వస్తుంది, ఆనందం పోతుంది. లాజిక్ అర్థమైనా? మీరు కాస్త ఆలోచిస్తే అది కరెక్ట్ అనే అర్థమవుతుంది. అంతేత ఆనందము ఉల్లాసము అనేది నీ సహజ స్థితి. ఆ సహజ స్థితిలో ఉండు, లేనిదంతా నెత్తి మీద ఎందుకు వేసుకుంటావు? అది ఇక్కడ చెప్తున్నది. అగ్ని జల సంయోగముతో స్టీమ్ ఇంజన్ లాంటి సూక్ష్మ ప్రయోజనము జరుగుతున్నదేమో. అంతర్జ్యోతి వెలిగించుకున్నటకు ఈ బాహ్య జ్యోతి నుండి సహాయము లభిస్తున్నదేమో. ఏది ఏమైనా ఈ అఖండ జ్యోతి నుంచి నాకు భావనాత్మక ప్రకాశము, అనుపమ ఆనందము, ఉల్లాసము నిరంతరము లభిస్తున్నది. బయట పూజా వేదిక మీద పెట్టిన ఈ దీపము కొన్ని రోజులు బయటనే వెలుగుతూ ఉన్నట్లు కనిపించినా మెల్లి మెల్లిగా నా లోపల కూడా ఈ అఖండ జ్యోతి నా అంతఃకరణలో అలాగే నిరంతరము వెలుగుతుందన్న అనుభూతి స్పష్టంగా తెలియక మొదలెట్టింది. ఇది రెండవ ఈ లెక్చర్లోని సారాంశము. లోపల మీకు బయట వెలిగించినటువంటి దీపము లోపల వెలగాలి. దానికంటే ముందేం చెప్పాడు, జపము చేస్తున్నప్పుడు ఆ జప తరంగాల వల్ల సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు నా శరీరంలో ఆవిర్భవించి సింపుల్ స్టెప్స్ చెప్పాడు. పెద్ద మీరు చెయ్యలేనటువంటిది ఏమీ లేదు, కానీ ఇక్కడ అంతా కూడా భావనతోనే జరుగుతుంది. అంత ఊహలే, యద్భావం తద్భవతి. ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఏకైక ఫార్ములా అంటే మనం ఏ భావము లేకుండా జపాలు చేస్తాం, రిజల్ట్ కాదు. ఈ భావంతో మీరు రిజల్ట్ చేయండి ఒకసారి అంటే చాలు. గుహుడు గురించి, గుహుడు యొక్క పూర్వజన్మల గురించి చెప్తూ పండితులు ఏం చెప్తారు అంటే, అప్పుడు రాముడు పుట్టలేదు, రాముడు ఇంకా కొన్ని వేల సంవత్సరాలకి పుడతాడనగా, త్రేతాయుగం చివరిలో రాముడు పుట్టాడు, త్రేతాయుగం మధ్యలో అనుకోండి. ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు గురువులు చెప్పినట్టే తన జీవితాన్ని, తన రాజ కృత్యాలను అవంతా కూడా జరిపిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారు ఆశ్రమానికి వచ్చారు ఏదో ప్రాబ్లంతో. రాజుగారు లేడు, గురువు లేడు, గురువు యొక్క పిల్లవాడు ఉన్నాడు. మీకు అనుభవం ఉందో లేదో, నాకు మాత్రం చాలా అనుభవం. చాలా మంది డాక్టర్ గారి కంటే డాక్టర్ కాంపౌండర్ అడిగి మందులు తీసుకుని వెళ్తూ ఉంటారు. చాలా సీరియస్ కేసు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు తప్ప, లేకపోతే కాంపౌండర్ దగ్గరికే వెళ్ళి చిన్న చిన్న వాటికి మందులు తీసుకువెళ్తారు. అలాగే ఇది చిన్న ప్రాబ్లమే కదా, గురువు గారు 3 రోజుల తర్వాత వస్తారు కదా, నాయన నువ్వే చెప్పే అన్నాడు. ఏంటి ప్రాబ్లం అది చెప్పాడు. వచ్చి ఇంతేనా, 3 సార్లు రామా అనుకో చాలు అన్నాడు. సరే రామా అనుకున్నాడు, పోయింది. నువ్వే గురువు గారి గొప్పవారు అనుకున్నాను, నువ్వు కూడా చాలా తెలుసురా అని రాజు వాడిని మెచ్చుకుని హ్యాపీగా వెళ్ళిపోయాడు. రాజు మెచ్చుకున్నాడు కదా, 3 రోజుల తర్వాత తండ్రి వచ్చాక చెప్పాడు, ఇలాగా ప్రాబ్లం వచ్చింది, ఐ సాల్వ్డ్ ఇట్. ఎలా సాల్వ్ చేసావు? 3 సార్లు రామా రాధావా, ఒక్కసారి రామా అంటే చాలు రా, దానికి నువ్వు 3 సార్లు అమ్మన్నావా? నీకు రామనామం ఉచ్చరించే అర్హత లేనటువంటి జాతిలో పుడతావు. ఆ తర్వాత మళ్ళా రాముడే సశరీరంగా వచ్చినప్పుడు నీకు అది వేరే కథ అనుకోండి. ఇందుకు చెప్తున్నాను, అర్థమైందా? ఇంత రామనామ మహిమ చెప్తున్నటువంటి మనకి మరి ఎందుకు ఫలితాలు రావటల్లే? ఎందుకు రావటల్లే? రామనామం మహిమ ఏమైనా కలియుగంలో పోయిందా, లేకపోతే మన అవగాహన తప్పైందా? ఇప్పుడు అర్థమవుతుందా తప్ప ఎక్కడైందో? ఆ భావన రావటమే. వాల్మీకి ఒక క్రూరుడైనటువంటి నరహంతకుడికి నారదుడు ఏమన్నాడంటే రామా అనుకోమన్నాడు. అనలేకపోయాడు, నోరు తిరగలే, పవిత్రమైనటువంటి నామం. సరే తలకిందులు తీరా అన్నాడు, మరా అన్నాడు, రైట్? కానీ మరా అన్నాక ఎంతమందిని చంపాడు? ఒక్కడేం చంపాడు? ఎవరినైనా బాధ పెట్టాడా? అంటే మంత్ర జపము ఫలితం రావాలంటే ముందు మీ నిత్య జీవిత విధానం మారాలి. అది చేయటంలే, మన జీవితంలో మార్పులు తెచ్చుకోవటంలే. మనం ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం. అలా ఉండటానికి కావలసినటువంటి కండిషన్స్ చెప్తాం, ఇలా కాకపోతే ఎలా ఉంటామండి? వాల్మీకి లాంటి ఒక హంతకుడు క్షణంలో మారగలిగినప్పుడు మనం ఎందుకు మారలేము? మనకు అసలు తప్పు మాటలు మాట్లాడవలసిన అవసరం మన జీవితాలలో లేదు అని నా ఖచ్చితమైనటువంటి నమ్మకం. మన పోస్టులో ఏదో ఉంటే అది వేరే విషయం. మన నిత్య జీవితంలో, మన కుటుంబాలలో, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలలో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లే. ముందు ఆ కంట్రోల్ రావాలి, వాక్శక్తి మీద కంట్రోల్ రావాలి. నీ వాక్ ద్వారా నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే ఆ నోటితో నువ్వు ఏమంటే అది జరుగుతుంది. మీరు మంత్రజపాలు సాధనలు యజ్ఞాలు చేయక్కర్లే. యమనియమాలు పేరు విన్నారు కదా, యమనియమాలు పాటిస్తే సిద్ధులు వచ్చేస్తాయి మీకు. అచ్చేయము, దొంగతనం చెయ్యము. మళ్ళీ చాలా మంది దొంగతనం చేయట్లే, కానీ మనం అందరం దొంగలమే. చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్తాడు, ఏ పచంత్యాత్మ కారణా, నేను నా కుటుంబం మాత్రమే తినాలి అని నువ్వు అన్నం వండుకుంటే స్థేన ఏవత. మరి సైన్స్ తెలుసుకోవాలి. మనం అనుకుంటే ఎట్టా మనం దొంగలం అవునో కాదు. మన ఇంటికి ఎవడైనా భోజనం టైంకి వస్తే వెనక అతని నుంచి సిగ్నల్ వస్తుంది, అంటే భోజనానికి రమ్మని కాదు, వీళ్ళు పంపించేయండి భోజనానికి రండి అని. అంచేత ఈ ఆధ్యాత్మిక సిద్ధులకు సాధన లక్కలే. చిన్న చిన్నవి మీ పూర్వజన్మలో మాకు తెలియలేదు మాస్టారు అంటారు. అపరిగ్రహ వ్రతం ఉన్నవాడికి వాడి పూర్వజన్మల గురించి తెలుసు. అపరిగ్రహం అంటే వాడిది కాని వస్తువు వాడు ముట్టుకోకూడదు పెర్మిషన్ లేకుండా. పెర్మిషన్ ఇస్తే ముట్టుకోవచ్చు, వేరే విషయం. మరి నేనేం ముట్టుకోవటం లేదండి, నువ్వు ముట్టుకుంటున్నావు, నీది అనే భ్రమతో ముట్టుకుంటున్నావు నీ శరీరాన్ని. పెద్ద పరిగ్రహం అది, శరీరం నీది కాదు, యాక్చువల్గా ఆత్మది. ఆ ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు తయారు చేసుకుందో నీకు తెలీదు, నువ్వు వాడేసుకుంటున్నావు. ఇస్ ఇట్ క్లియర్? ఖచ్చితంగా భారతీయులమైనటువంటి మనకి ఒక విషయం తెలుసు, మనకి ఈ శరీరాలు మనం నిర్మించుకోలేదు, మన ఆత్మలు నిర్మించుకున్నాయి. దాన్ని జీవాత్మ అంటావు, ఏ ఆత్మ అంటావు, ఇంగ్లీష్లో మాత్రం దాన్ని ఈగో అంటాం, సోల్ అంటాం. అంతే, ఈ శరీరం ఎవరిది నీకు తెలుసా? ఆత్మ ఎందుకు ఈ శరీరం నిర్మించుకుందాం? నేను డబ్బు సంపాదిస్తున్నా, ఆత్మ తయారు చేసుకున్న శరీరాన్ని ఉపయోగించుకుని నువ్వు ఇలా పడుతో నేను అపరిగ్రహ వ్రతం పాటిస్తున్నానండి, నేను ఎవరిని ముట్టుకోలేదు. ముట్టుకున్నావా లేదా? పూర్వజన్మలు గుర్తురావు. ఏ క్షణంలో అయితే నేను ఆత్మని అనేటటువంటి భావన నీకు వస్తుందో తక్షణం నీకు పూర్వజన్మల గురించి తెలుస్తుంది. నాకే కాకుండా నాలాంటి అనేక మంది వ్యక్తులు దానికి గ్యారెంటీ. యు విల్ నో యువర్ పాస్ట్ బర్త్. మధ్య ఎందుకు మార్చాలి పూర్వజన్మలని? ఎందుకంటే అప్పుడు నువ్వు ఏ క్లాస్లో ఉన్నావో తెలిస్తే అక్కడ నుంచి నువ్వు వదిలేసినటువంటి సాధన మొదలెట్టవచ్చు. మన ఆధ్యాత్మిక జగత్తులో సాధనలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయంటే అసలు నువ్వు ఎక్కడ వదిలేసావో తెలీదు. ఫస్ట్ బీఎస్సీ చదువుతున్నావు, బీఎస్సీ హైదరాబాద్లో మీ నాన్నగారికి, ఎక్కడో యూపీలో నాగ్పూర్కి ట్రాన్స్ఫర్ అయింది. నాగ్పూర్ యూపీలో లేదు కాబోలు, ఎక్కడో అక్కడ ఉంది, ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నువ్వు ఫస్ట్ బీఎస్సీలోనే జాయిన్ అవుతావా, లేకపోతే ఫస్ట్ బీఎస్సీలో ఎక్కడ ఆగావో అక్కడ జాయిన్ అవుతావా? టీసీలు తెలుసు కదా మీకు, మీరు ఇక్కడ సగం చదివి ఉంటే అక్కడ మిగతా సగం చదువుతారు. మామూలు బీఎస్సీకి అది చేస్తే పిచ్చివాళ్ళలాగా ఆధ్యాత్మిక జగత్తులు జన్మ జన్మ పరంపరకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సాధనలో మనం ఎక్కడున్నామో తెలియాలి కదా. తెలుసా? చెప్పేవాళ్ళు ఉన్నారా? ఈ గురువు ఉన్నాడు, శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక గురువు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు, రాబోయేటటువంటి 200 సంవత్సరాల వరకు మీరు గురువుల్ని వెతుక్కోవాల్సిన పని లేదు, మీరు ఈ సిద్ధాంతంతో అడుగులు వేసేయటం మొదలెట్టేయండి, నేను సశరీరముగా వచ్చి మీకు ఏం చెప్పాలో అది చెప్తాను. బేసిక్స్ అడగండి. మళ్ళా ఇంత పెద్ద గురువు మీకు ఏబీసీడీలు నేర్పడానికి వస్తాడా? మీరు ఈ మాటలు వింటున్నారు అంటేనే మీరు ఏబీసీడీలు దాటించారు.
మీరు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జగత్తులో చాలా ఉచ్చ స్థాయిలో ఉంటే తప్ప ఈ మాటలు వినరు. బోరు కొడుతుంది ఈ మాటలు మీకు, మీకు బోరు కొడుతుందా అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆత్మ రియాక్ట్ అవుతోంది. కానీ ఆ రియాక్షన్ పాజిటివ్గా చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక కష్టపడాలి మీరు. ఏ విధంగా కష్టపడమంటున్నాను, మీరు జపం అలాగే చేసుకోండి. ఒక్క మార్పు, జపం చేసుకుంటున్నటువంటి కాలంలో మీ అణువు అణువు కూడా సూర్యుడి యొక్క కిరణాలతో నిండుతున్నాయి, మీ శరీరము ప్రకాశవంతం అవుతోంది. ఆ భావన వదలవద్దు, అదొక్కటే మార్పు. చేస్తూ చూడండి ఏమవుతుందో. రెండోది ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ, మీరు దీపం వెలిగించుకుంటే, అగరొత్తి వెలిగించుకుంటే, కలశం పెట్టుకుంటే ఓ స్టీమ్ ఇంజిన్ లాంటిది మీలో స్టార్ట్ అవుతుంది. స్టీమ్ ఇంజిన్ ఉద్దేశం ఏంటి, మీరు వెళ్ళవలసిన లక్ష్యానికి మెల్లిగా జీవిస్తుంది, చాలా మెల్లిగా జీవిస్తుంది. స్టీమ్ ఇంజిన్ ఏం చేస్తుంది, స్పీడ్గా తీసుకెళ్తుంది. మామూలు స్పీడ్గా మిమ్మల్ని ఒక్కళ్ళనే తీసుకెళ్తుందా, మీతో పాటు సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళనే తీసుకెళ్తుంది. మీరు ఎక్కిస్తే ప్రశ్న అది ఇలాంటి ఖాళీగా పడిపోతుంది. మీకు ఎక్కించడం తెలియాలిగా, భావం అర్థమవుతుందా. అక్కడ ఆ మాటలు గురువు గారు వాడినటువంటి ఆ మాటల డెప్త్ మీకు అర్థమవుతే ఎంత గొప్ప వ్యక్తి రచన మీరు చదువుతున్నారో అర్థమవుతుంది. మీ ఒక్కళ్ళు కాదు, ఒక వ్యక్తి జపం చేస్తే చాలు వాడి కుటుంబం మొత్తం ఇటు ఏడు తరాలు అటు తరాలు స్టీమ్ ఇంజన్ జగ్ 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 లాగుతుంది. ముందు వాళ్ళని ఎక్కించాలి కానీ, ముందు నువ్వే ఎక్కువా జెండా చూపించేస్తావు అప్పు రిజల్ట్స్ రావు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. కొంచెం అది నేర్చుకోండి. అగ్నిజల సంయోగముతో స్టీమ్ ఇంజన్ లాంటి సూక్ష్మ ప్రయోజనము జరుగుతున్నదేమో. అంతర్జ్యోతి వెలిగించుకున్నటకు ఈ బాహ్య జ్యోతి నుండి సహాయము లభిస్తున్నదేమో. ఏది ఏమైనా ఈ అఖండ జ్యోతి నుంచి నాకు భావనాత్మక ప్రకాశము, అనుపమ ఆనందము, ఉల్లాసము, నిరంతరము లభిస్తుంది. ఇక్కడ ఒక చిన్న మాట ఇంకోటి కూడా, ఈ గురువుల యొక్క ఒక బలహీనత అర్థం చేసుకోండి. గురువుల్లో ఒక బలహీనత ఉంది, మీ స్వాతంత్రానికి వాళ్ళు అడ్డుతగలరు. నన్ను చాలామంది అడుగుతారు, ఇంత శక్తివంతులు కదా అంటే మేము మారిపోతాం కదా. ఖచ్చితంగా మారుతారు, కానీ అది తంత్ర. మీ స్వాతంత్రానికి, మీ స్వేచ్ఛకి అడ్డు తగలటమేగా, అది చెయ్యరు. ఏ గురువు మీ స్వాతంత్రానికి అడ్డు తగలడు, చెప్తాడు తప్ప చేయించాడు. అంటే నన్ను చాలామంది అడుగుతారు మాకు శక్తి నువ్వు అని. పాపం రజనీకాంత్ చాలా గొప్ప పాట పాడాడు ఎందులో, శక్తి నువ్వు బాబా సినిమా ఇవ్వడు, దేవత ఇస్తుంది, గురువు ఇవ్వడు. గురువుకి దేవకి తేడా, దేవత అంటే ఒక ఎలక్ట్రిసిటీ లాంటిది, నువ్వు స్విచ్ కరెక్ట్గా నొక్కితే వచ్చేస్తుంది పవర్. కానీ ఖచ్చితంగా గురువు మిమ్మల్ని బలవంతంగా నడిపించాడు. అర్జునుడు లాంటి సొంత రిలేషన్, స్నేహితుడు బలవంతం పెట్టలే, ఏదే చేసి తదాకుడు. నీకు ఇష్టం అయితే చెయ్యి, ఇష్టం లేకపోతే చెయ్యి. కంచారు అదే గుర్తుంచుకోండి, గురువు దగ్గర మేము అడిగామండి ఇంకా నువ్వే చదివించుకో. గుంటూరులో నాకు భలే భలే మనుషులు ఎదురయ్యారు, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ గుంటూరు అని ఎందుకు చెప్తాను అంటే అప్పుడు మీరు ఏం అనుకోరు. అక్కడ ఎవరైనా ఇంగ్లీష్లో నాటకాలు అవి చాలా బాగా రాస్తాడు, విక్కిరిస్తూ రాస్తాడు, సటైర్ బెన్నాచ పెన్నాచ ఓ పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతున్నాడు. హాఫ్ ఆఫ్ యూ ఆర్ ఫూల్స్ అన్నాడు. ఒళ్ళు మండిపోయింది అందరికీ. ఆ అనుభవం సారీ సారీ, హాఫ్ ఆఫ్ యూ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్ అని. అదనమాట నాకు అర్థం కాలే ఏమన్నాడో అలా అన్నాడు. అంచేత ఇంతకి గుంటూరులో ఏం జరిగింది అంటే 365 రోజుల పాటు ఒక సంవత్సరం పాటు సాయి చరిత్ర చదవండి నాన్ స్టాప్గా అన్నాను. చదివారు నాన్ స్టాప్గా రాత్రి పగలు ఫుల్ 1 ఇయర్ చదివారు. నాకు వీళ్ళు ఒక సంవత్సరం కాలం పూర్తయ్యాక ముందు న్యూస్ పేపర్లో జోక్స్ వస్తాయి కదా అది చదివా. అది చదవటం నేను తప్పు చేశా, కానీ మరి చేసిన తప్పు ఒప్పుకుంటే సరిపోతుంది కదా. అందులో ఏముందంటే ఇంకా నీకు 6 నెలలు ఉంటాయి బాబు కష్టాలు అని జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే 6 నెలల తర్వాత కష్టాలు పోతాయా అన్నాడు. పోవు, నీకు అలవాటు అయిపోతుంది అన్నాడు. అంచేత వీళ్ళు 1 సంవత్సరం బట్టి చేస్తున్నారు కదా, అది చదివి నేను నిజం అనుకున్నాను నేను. అని ఇంక మీరేం చేయక్కర్లేదయ్యా బాబు, ఇష్టం ఉంటే చేసుకోండి లేకపోతే మానేయండి అన్న. అంటే నా ఉద్దేశం ఏంటి, 6 నెలలు ఉంటేనే అలవాటు అయిపోతుంది కదా, 1 సంవత్సరం పాటు చేస్తే వీళ్ళకి అలవాటు అవదా అని మానేశారు. మానేశాక కొంతమందిని అడిగాను, మీరు చదువుకోవచ్చు కదా అని. సాయి శక్తి ఇస్తే చదువుతాం. ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, హాస్యంగా చెప్పినా చాలా సీరియస్గా చెప్తున్నాను. సాయికి ఏం కర్మ పట్టిందయ్యా, నీకు ఏ శక్తి ఇచ్చి ఆయన కథ చదివించుకోవటానికి. ఈ పాయింట్ అర్థమవుతుందా, నీకు కావాలి ఆయన అనుగ్రహం. అంతే, నువ్వు కష్టపడి చదవాలి తప్ప ఆయన కష్టపడి నీ చేత చదివించి నీకు ఫలితాలు ఇవ్వాలి. భలే శిష్యులు దొరికారయ్యా, సాయి అదృష్టం అది. సరే, అంచేత బయట పూజా వేదిక మీద పెట్టిన ఈ దీపము కొన్ని రోజులు బయటనే వెలుగుతున్నట్టు కనిపించిన ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. బయట పూజా వేదిక మీద పెట్టిన ఈ దీపము కొన్ని రోజులు బయటనే వెలుగుతున్నట్టు కనిపించిన మెల్లి మెల్లిగా నా లోపల కూడా ఈ అఖండ జ్యోతి నా అంతఃకరణలో అలాగే నిరంతరము వెలుగుతోందన్న అనుభూతి స్పష్టముగా తెలియటం మొదలెట్టినది. ఇది అండర్లైన్ చేసుకోండి. అందువల్ల ఈ నవరాత్రి సాధన అయిపోయాక, అంటే ఈ దశమి అయిపోయాక 26 నుంచి 1 నెల సాధన ఇస్తానని చెప్పాను నేను. నేను మీకు ఆల్రెడీ ప్యాంప్లెట్ ఇచ్చినట్టు అందులో పారాయణలో కొన్ని మార్పులు చేస్తున్నాను. నేను ఈ సెంటెన్స్ చదివాక నాకు ఐడియా వచ్చింది. అంటే ప్యాంప్లెట్ ఉందమ్మా, ఇస్తే ఒక ప్యాంప్లెట్ చూడండి, తీసుకోండి, మళ్ళీ ప్యాంప్లెట్ అక్కడే పెట్టేయండి, ఆ యెల్లో కలర్ ప్యాంప్లెట్ అందులో చూడండి, జపము అని ఒక హెడ్డింగ్ ఉంది, అది అలాగే చేసుకోవాలి మీరు. ఇందులో సాధన విధానం మొదటిది జపము అని ఉంది, అది అలాగే కలిసి పాక్షిక ఇద్దరు ముగ్గురు చూసుకోండి, డోంట్ వేస్ట్ దెమ్. అంచేత మొదటిది జపము. ఈ జపములో నేను 2 ఆల్టర్నేటివ్స్ ఇచ్చాను నేను మీకు. ఇది 26వ తారీఖు నుంచి మీరు మొదలెట్టేయండి. మళ్ళీ గురు పూర్ణిమ 1 సంవత్సరం తర్వాత వస్తుంది. అంటే మళ్ళీ మీరు ఈ సాధనలు చేద్దాం అనుకున్నా 1 ఇయర్ తర్వాతే మీకు రిజల్ట్స్ వస్తాయి. అప్పటికి ఒక బ్యాచ్ అయిపోతుంది అన్నది కూడా గుర్తుంచుకోండి కదా. అంచేత మేము 1 ఇయర్ అవుతే ఏంటి మాస్టారు అనుకుంటే అప్పటికి ఒక బ్యాచ్ అయిపోతుంది. అప్పుడు మీరు సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ అవుతారు తప్ప ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అవ్వరు. అంచేత 26వ తారీఖు నుంచి మంత్ర జపము 16 మాలలు చేసుకోవాలి. 1 మాల రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. జస్ట్ లాస్ట్ థింగ్ బిఫోర్ యూ గో టు బెడ్, లాస్ట్ థింగ్ అవ్వాలి. అది చెప్పింది అర్థమైందా? మీరు ఏదైనా దాని ముందు చేసుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. మీరు టీవీలో చూసుకుంటారో సినిమాలో చూసుకుంటారో మీ ఇష్టం, బార్కి వెళ్ళి వస్తారో మీ ఇష్టం, ఏ ఆంక్షలు నేను పెట్టటం లేదు. కానీ మంచం మీద ఎక్కి ఇంకా పడుకుంటాము అనుకున్నప్పుడు 1 మాల గాయత్రి మంత్ర జపం చేసుకోండి. ఏ టైం అయినా ఎలా చేసుకోవాలి, సూర్యుడి యొక్క కిరణాలు నా అణు అణువున ప్రవహిస్తున్నాయి, రాత్రి 1 మాల, పొద్దున్న 15 మాలలు ఒకే సిట్టింగ్లో జరగాలి. ఇది సాధన చేస్తున్నారు మీరు. అంతేత సాధనలో రూల్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఆ ఫలితాలు అంత గొప్పగానే ఉంటాయి.
గురు పూర్ణిమ ముందు చేసేటటువంటి సాధన ఇది. 15 మాలలు గాయత్రి ఒకే సిట్టింగ్ లో చేయండి. కానీ ఒకవేళ గాయత్రి కాదు, మహాలక్ష్మి మంత్రం చేసుకుంటాము అంటే 3 మాలలు గాయత్రి మంత్రం చేసుకున్న తర్వాత 12 మాలలు మహాలక్ష్మి మంత్ర జపం చేసుకోండి, 15 మాలలు అయిపోతాయి. క్లియర్? నా సలహా అడిగారు చాలా మంది, మీరేం చెప్తారు మాస్టర్, ఖచ్చితంగా మహాలక్ష్మి సాధనే చేయండి. దానికి కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు ఇప్పుడు చెప్పను నేను, టైం లేదు. నా ఓటు ఎప్పుడు మహాలక్ష్మి సాధనకి అన్నది గుర్తుంచుకోండి. కానీ ఏ మహాలక్ష్మి సాధన చేసినా 5 మాలలు కనుక మీరు చేస్తే 1 మాల గాయత్రి గ్యారంటీగా ఉండాలి, 4 మాలలు మహాలక్ష్మి. ఆ ప్రపోర్షన్ గుర్తుంచుకోవాలి. చెప్పమ్మా, ఇబ్బంది అనే ప్రశ్నే లేదమ్మా. ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందికి దీనికి ఏమీ సంబంధం లేదు. హాయిగా చేసుకోవచ్చు, నిస్సంకోచంగా దీపం వెలిగించుకోవచ్చు, అఖండ జ్యోతి పెట్టుకోవచ్చు, కలిసి స్థాపన చేసుకోవచ్చు. అదేనా ప్రశ్న? క్లియర్? ఇక్కడ నన్ను చాలా మంది అడిగారు, మరి ఆ గురువు గారు అలా చెప్పారు కదా, ఆ గురువు దగ్గరికే వెళ్ళు. నేనే నాకేనా, నేను ఇది చేయమని చెప్తున్నా, యూ డూ యాజ్ ఐ సే. ఆ గురువు ఏం చెప్పాడు? ఐఎమ్ నాట్ ఇన్ కాంట్రడిక్షన్. భావంతమైన ఇతర గురువుని నేను క్రిటిసైజ్ చేయటంలే, చేసే దమ్ము నాకు లేదు. నా గురువు చెప్పింది ఏదో చెప్తున్నాను, కానీ మా గురువు ఏం చెప్పాడు, స్త్రీకి ఉండేటటువంటి ఆ సహజమైనటువంటిది ఏ విధంగానూ అవరోధము కాదు. గురువుగారి అఖండ దీపానికే దర్శనానికి వెళ్ళినప్పుడు ఆంధ్ర నుంచి 80 మంది వెళ్ళాం మేము, ముగ్గురికి ప్రాబ్లం వచ్చింది, మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం. నన్ను అడిగారు, వెళ్ళిపోండమ్మా అన్న. నేను చెప్తే వెళ్ళేవాళ్ళు, అక్కడున్న కార్యకర్తలను అడిగారు, అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చిందన్నారు వెళ్ళి. అక్కడికెళ్ళి మాతాజీని కూడా అడిగారు, అక్కడ దండం పెట్టుకుంటాం, మేము ముట్టుకోస్తాం మిమ్మల్ని అని. ఎవరు చెప్పింది, రమ్మంటున్నారు కదా మా వాళ్ళందరూ, ఎవరు ఆపుకుండలే మిమ్మల్ని అని. ఐమే క్లియర్? అంతేత, దిస్ ఈజ్ ద అథారిటీ ఆఫ్ ద గురూజీ. మాతాజీ అఖండ దీపం పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళు వద్దంటే, కానీ వచ్చిన మాట మనలో మనకి బయట ఎవరికి చెప్పకండి. ఈ వంకతో మానే తెలుసుకుంటే మానేయండి, దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఈ వంకతో ఏం చేస్తామండి, నేను అలా అంటారు కదా మానేస్తున్నా. అంతెందుకమ్మా, అసలు పూర్తిగా మానే. క్లియర్? ఎందుకు చెప్తానంటున్నా, క్రిటిసైజ్ చేయటానికి కాదు. ఈ భ్రమ చాలా మందికి ఉంది. భగవంతుడు సర్వవ్యాపి, ప్రతిరోజు ప్రతి క్షణము మీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఆయన నుంచి నువ్వేం తప్పించుకుంటావు, నీ పిచ్చి కానీ నువ్వు తప్పించుకోగలవా? ఆయన ఎక్కడ లేడు అంటే ఆ 4-5 రోజులు మిమ్మల్ని వదిలి పారిపోతున్నాడా? మీరు పారిపోతున్నారు. క్లియర్? చల్లటి నీళ్ళు ఉంటుందమ్మా అనుమానం, అడిగి చాలా మంచి పని చేసాం. చల్లటి నీళ్ళుగా చెప్పమ్మా. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ నూన్, నీకు మీ ఇష్టం అమ్మా. అంటే చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళకి వాళ్ళకి పనులు ఉంటే పిల్లలందరూ ఆఫీసులో అక్కడికి వెళ్ళిపోయాక హాయిగా కూర్చొని చేసుకోవచ్చు. అందుకే ఓకే అమ్మా, రాత్రి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కండిషన్ ఏంటంటే ప్రతిరోజు అదే టైంకి చేసుకోండి. కానీ ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా గెస్ట్ వస్తారు, వాళ్ళు వస్తారు, ఓకే అలాంటప్పుడు పోస్ట్పోన్ చేసుకోండి. కానీ నా సలహా ఏంటంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టండి, దెబ్బకి మన ఇంటికి రారు, ఇంకా రారు మన ఇంటికి, వస్తే పూజ కూర్చోబెడతారు. కానీ ఈ కామన్ సెన్స్ అమ్మా, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదో గెస్ట్ వస్తారు, లేకపోతే భర్త యొక్క ఆఫీసర్లలో వస్తారు, మరి ఏం చేస్తాం అప్పుడు? తప్పదు కదా, మేము పూజ చేసుకోవాలనేం కదా వాళ్ళతో. అలాంటప్పుడు పోస్ట్పోండి, కానీ అప్పుడు కూడా మానసికంగా ఒకసారి దండం పెట్టుకోండి, టైం అయిపోయింది, ఈ టైంలో నేను చేయలేకపోతున్నాను, నెక్స్ట్ ఎప్పుడు చేస్తాను, కానీ ఆ రోజు పూర్తి చేసేయండి. నెల రోజులేనమ్మా, నెల రోజుల తర్వాత ఈ కండిషన్స్ ఏముండవు. ఇంకా తర్వాత మీ ఇష్టం, 1 మాల చేసుకుంటారు, 2 మాలలు చేసుకుంటారు, మీ వీలు బట్టి. గురు పూర్ణిమ ముందు వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకండి అని. అది నా కోరిక ఏంటంటే, ఎలాగో వింటున్నారు అతి గొప్ప గురువు యొక్క భావావేశం మీరు వింటున్నారు, ఉపయోగించుకోండి. ఇమీడియట్ గా గురు పూర్ణిమ లక్కీగా వచ్చింది, అది మీ అదృష్టం. గురు పూర్ణిమ ముందు ఇది వింటాం. ఎస్ డజంట్ మ్యాటర్, అక్కడ చేసుకోండి మనసులో. అమ్మా వేలకి వేలు ఖర్చు పెట్టి ఒడుగు చేసుకుంటారు. ఒడుగంటే ఏంటి? వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారా? ఏం చేసేది? వీపు గోక్కోటానికి ఉపయోగించండి. కానీ అందుకైనా ఉపయోగపడింది కదా గాయకం. ఎగ్జాంపుల్, దీక్ష తీసుకుంటే అదొక పద్ధతి. అంతే, దీక్ష తీసుకోలేదు ఓ 10 రోజుల తర్వాత తెలిసింది, సో వాట్? 20 రోజులు చేసుకోండి. ఇది బాగుంది మాస్టర్, ఒక నేను చివరి 5 రోజులు చేస్తాను. మిమ్మల్ని మీరు ఆ మోసాలు చేసుకోకండి. మీరు 4 రోజులు చేయండి. మనం కూర్చోబెట్టలేమమ్మా, కూర్చోమంటే పారిపోతారన్నాను. అమ్మా అలాంటివి నేను ఈ క్లాస్లో ఎలా చెప్తామ్మా? దానికి నువ్వు కనీసం 8-9 నెలలు సాధన చేసి ఉంటే ఖచ్చితంగా నేను మీ తాలూకు అనేక ప్రాబ్లమ్స్ నాకు చేతొచ్చిన చిన్న విధానంతో దాంతోనే చేస్తా. గురువులు అంతకంటే పెద్దగా చేస్తారు. లేదేనమ్మా, అంతకంటే అన్నీ చిన్న. ఒక కానిస్టేబుల్ యుద్ధం చేస్తాడు, క్యాప్టెన్ యుద్ధం చేస్తాడు, కర్నల్ యుద్ధం చేస్తాడు, ఫీల్డ్ మార్షల్ యుద్ధం చేస్తాడు. కానీ వాళ్ళకున్నటువంటి, నా పాయింట్ అర్థమవుతుందా? ఎంతమందిని వాళ్ళు కంట్రోల్ చేయగలరు అనేదే మారుతుంది తప్ప యుద్ధం మారదు. ఒక సైనికుడు ఎలా యుద్ధం చేస్తాడో వాళ్ళు అలాగే యుద్ధం చేయాలి. కానీ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వగలుగుతారు. ఇంకేత అది ఎలా ఎక్కించాలి కష్టం మాత్రమే కాదు, మీరు కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది. కానీ ఇది ఎందుకు చెప్పమంటే పబ్లిక్గా మిస్యూజ్ చేస్తారు. దేనికోసం ఉపయోగించుకోవాలి? వాళ్ళ యొక్క ఆత్మోన్నతి కోసం ఉపయోగించుకోవాలి. కానీ మనం దీని టెక్నిక్ అర్థమైపోతే ఆత్మోన్నతి కోసం ఎలిగించరు. మీరు వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకోండి, అందులో ఎక్కించి తీసుకెళ్ళిపోవచ్చు. లాజిక్ అంతే కదమ్మా. కానీ అది జరగదు ఈ సాధనలలో. ఈ ఆధ్యాత్మిక శ్రీరామ శర్మ ఆచార్య సాధనలలో నేను మీకు అందజేసినటువంటి గురుసత్తా అందుకు అందజేస్తున్నాను. మిస్యూజ్ చేయలేరు అప్పటం ఉంటే. అంటే ఇది ఆటో పైలట్ లాగనమాట, ఆటో కంట్రోల్ లాగనమాట. ఆటోమేటిక్గా మీరు నెగటివ్ చేయదలుచుకుంటే డిలీట్ అయిపోతుంది. కానీ ఇంకా అవి, యూ డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. ఖచ్చితంగా గురు పూర్ణిమ లోపల వీలవుతే నేను మీకు అది చెప్తాను. ఎందుకంటే నాకు కోరిక ఏంటంటే, మీరందరూ కూడా హనుమంతులంత శక్తివంతులు అవ్వాలి. రూపములో కాదు, సాధనలు శక్తిలో అవ్వగలరు. అర్జునుడు, హనుమంతుడు, వాళ్ళు మనలాంటి మనుషులే, మనలాంటి వాళ్ళే. పద్ధతిగా దైవ కార్యాన్ని చేశారు. లలిత సహస్రనామం చదువుతారు చాలా మంది, మొదటి లైనే అర్థమవుతుంది వాళ్ళకి. శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత. ఏం చదివారు? మరి మీరు దేవకార్యానికి దేనికి ఉపయోగించుకుంటున్నారు? మీరు లలిత సహస్రనామం దేవకార్యానికి ఉపయోగించుకుంటున్నాం. వెరీ సింపుల్ థింగ్స్ అక్కడ ఉన్నాయి. కానీ దేవకార్యానికి ఉపయోగించుకుంటే మాకేం లాభం అంటారు. హనుమంతుడు రాముడు పనిచేస్తే అన్న అష్ట సిద్ధి నవనిధికే దాత అవ్వగలిగాడు. సుగ్రీవుడికి మంత్రిగా ఉంటే పిరికి వాళ్ళ కొండ మీద ఉన్నాడు. అంతేత దేవతల కార్యం చేస్తే మీకు శక్తులన్నీ వస్తాయి. అంతేత ఆ లైన్స్ చదువుతాం కానీ దాని భావం అర్థం అవుతుంది. శ్రీమాత తల్లి ఏం చేస్తుంది? క్రియేషన్ సృష్టించగలదు ఒక్కొక్క చర్యను. శ్రీ మహారాజి రాజు ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు.
సింహాసనేశ్వరి. సింహాసనంలో ఉన్నవాడు ఏం చేస్తాడు?
గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేష్. అక్కడ ఆ గురువు గురించే చెప్పబడి ఉన్నది. అంతేగా,
అంచేత ఎక్కడ ఏ ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఏ పుస్తకం తీసినా కూడా గురువు గురించే చెప్పబడి ఉంటుంది. గురువు అంటే అఖండ దీపము, సూర్యుడు. అంటే ఏంటి, దేవత ముందు మీరు వెలిగించిన జ్యోతి అయినా కావచ్చు అది, లేకపోతే సూర్యుడైనా కావచ్చు. గురుతత్వం అంటే అది. అంచేత ఈ జపము తర్వాత పారాయణలో మార్పులు తీసుకొచ్చాను నేను. అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, తగ్గించాను పారాయణ విధానాన్ని. అక్కడ రాసింది ఏంటి అంటే, మీరు గురుగీతగా 30 29 శ్లోకాలు ఎంతో చెప్పాను నేను, 24 శ్లోకాలు చదవాలి, భాగవతం దశమ స్కందం చదవాలి, భాగవతం ఏకాదశ స్కందం చదవాలి, భగవద్గీత వారానికి పూర్తి చేయాలి అని అక్కడ ఉంది. అది కరెక్ట్ చేసుకోండి, చాలా స్పష్టంగా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇతరులకు కూడా చెప్పండి. అది మొట్టమొదటిది ఏంటి అంటే, మీరు గురుగీత మాత్రమే చదవండి ప్రతిరోజు. ప్రతిరోజు గురుగీత మాత్రమే చదవండి, శ్లోకము అర్థము, టైం ఉంటే తాత్పర్యము కూడా. తాత్పర్యం అంతా చదువుతూ కూర్చుంటే మీకు టైం సరిపోదు. 324 శ్లోకాలు ఉన్నాయి, ఈజీగా 2 గంటల కంటే తక్కువ టైంలో అయిపోతుంది. శ్లోకము అర్థము, శ్లోకము అర్థము, తాత్పర్యము మీకు వీలున్నప్పుడు మధ్యలో ఎప్పుడు చదువుకోండి. చదవగలిగితే చదువుకోండి, లేకపోతే లేదు. ఈజ్ ఇట్ క్లియర్? పుస్తకం మొత్తం చదవాలి రోజు. 324 శ్లోకాలే ఉన్నాయమ్మా, పొందే ఇంకొక 350 శ్లోకాలు ఉన్నాయి. ఓకే, మీ ఇష్టమ్మా, టైం ఏం లేదమ్మా, పారాయణకి టైం ఏం లేదు. కానీ ఏదో ఒక టైం పెట్టుకుని చదువుకోండి. ఒకసారిలో బస్సులో మీరు వెళ్తూ ఉంటే ఓకే, స్కూటర్ నడుపుతూ ఉంటే చదువు, బస్ ట్రైన్లో ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఖచ్చితంగా. అందులో మీకు హాయి, 2 అవర్స్ జర్నీ ఉన్న వాళ్ళకి హాయి పుస్తకం అయిపోతుంది. రిటర్న్లో కూడా చదువుకోవచ్చు. ఓకే, గురుగీత చదవాలని లేదు, భగవద్గీత చదువుకోండి. మొత్తం 18 అధ్యాయాలు రోజు. నా జీవితంలో 65 నిమిషాల్లో భగవద్గీత అయిపోయేది, 700 శ్లోకాలు మాకు. మీకు నలగలేదు, 2 గంటలు పడుతుంది, లేకపోతే 2.5 గంటలు పడుతుంది మొదట్లో. తర్వాత మాత్రము ఖచ్చితంగా స్పీడప్ అయిపోతుంది. ఇది 1 నెల రోజులే చేయాలి మీరు. ఇంకా గురుగీత అయినా చదవండి, లేదా భగవద్గీత అయినా, రెండు వద్దు. లేదు మేము ఇదంతా చేయమండి, భాగవతం ఏకాదశ స్కందం మాత్రమే చదవండి. ఇంచేత ఏకాదశ స్కందము సిద్ధి సాయి చాలా మందికి అడ్వైజ్ ఇచ్చేవాడు. మీరు సిద్ధి సాయి చరిత్ర చదివితే అది మీకు తెలుస్తుంది. ఏకాదశ స్కందము దత్త చరిత్ర గురించి చెప్తుంది. దత్తుడంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవు మహేష్. అంటే ఈ చేంజ్ వచ్చింది, అన్ని చదవక్కర్లే మీరు. వెరీ క్లియర్ సురేష్? దశమ స్కందము చదవక్కర్లేదు, ఎందుకంటే నేను గురు పూర్ణిమకి మిమ్మల్ని అందరినీ రమ్మంటున్నా వైజాగ్కి. మళ్ళీ ఆధ్యాత్మిక జగత్తులు మీకు అటువంటి అవకాశం రాదు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పే దాంట్లో. కానీ కొన్ని విషయాలు ఆ రోజునే చెప్పాలి. ఆ రోజు పరీక్ష రోజునే కదా పరీక్ష పెట్టాలి. చేత ఖచ్చితంగా 29 పూర్ణిమ ఆదివారం అయిందనుకుంటాను. కాస్త డేట్ చూసుకోండి, 30 సోమవారం అయిందా, అయితే 27, 28, 29 ఈ 3 రోజులు వైజాగ్లో ఉండటానికి రండి. ఈ 3 రోజులలో చాలా విషయాలు నేను మీతో మాట్లాడాల్సి వస్తుంది. 26 నుంచి 25 వరకు ఈ 4 రోజులు మీరు ఈ సాధన చేసుకుంటారు. అది 25వ తారీఖు ఈ పూర్ణాహుతికి ఇస్తాను నేను దీక్ష మౌంట్ శంబలాలో. క్లియర్? ఈ పారాయణం దాని తర్వాత ఇంకోటి ఉంది, అది చేసుకోవాల్సిందే. మళ్ళా జీవన్ సాధన, జీవన్ దేవత సాధన అని ఇంకో హెడ్డింగ్ ఉంది చూడండి, అది మీరు చేసుకోవాల్సిందే. పారాయణలోనే చాలా తగ్గించాను నేను మీకు ఈ భావంతో చేసుకుంటారని, రైట్?
ఇంకా చూద్దాం అది పరిస్థితి బట్టి. అంటే 30 ఆఫ్టర్నూన్ వరకు కూడా ఉండవచ్చేమో అని చెప్తున్నారు, కానీ చాలా మందికి మండే ఆఫీస్కి రావాలి అనేటటువంటి ఒక తపన ఉండవచ్చు. ఉద్యోగస్తుల బాధ నాకు తెలుసు, నాకు అప్పుడు అలా బాధ ఉండేది కనుక. అంతేత మీరు ఉద్యోగం చేసుకుని మేము మండే ఆఫీసు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు 29 రాత్రికి రిటర్న్ అయిపోవచ్చు. కానీ 30వ తారీఖు పొద్దున్న కూడా క్లాస్ ఉంటుంది, క్లియర్? కానీ వారు పెర్మిటెడ్ టు లీవ్ బై 29th ఈవినింగ్ ఈవినింగ్ అసలు క్లాస్ ఉంటుంది. అసలైంది ఎప్పుడు కూడా నవరాత్రులు అంటాం కదా, అసలు సాధన ఎప్పుడు రాత్రే జరుగుతుంది. ఏంటో పొద్దున్న చేస్తారు అందరూ, పేరేమో నవరాత్రి, చేసే సాధనలు అందరూ పొద్దున్న, అంతా తలకిందిరే మనం. ఏ విధంగా పూజాగృహములో ఈ అఖండ జ్యోతి 16వ పేజీలో కింద నుంచి పైనుంచి 2వ పేజీలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లైన్లో చదువుతున్నాను. 16వ పేజీ 2nd పేరా 9th లైన్ 16వ పేజీ 2nd పేరా 9th లైన్ ఏ విధంగా పూజాగృహములో ఈ అఖండ జ్యోతి తన ప్రకాశమును అందజేస్తున్నదో అదే విధముగా నా సమస్త అంతరంగము నాలో వెలుగుతున్న అఖండ జ్యోతి ద్వారా జ్యోతిర్మయముగా మారుతున్నదని నిరంతరము తెలిసినది. నేను శరీరము, మనస్సు, ఆత్మలో, స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఏ జ్యోతి అవతరణ సాధన ధ్యానము చేయుచున్నాను, సంభవత అది ఈ అఖండ దీపము యొక్క ప్రతిక్రియ ఏమో, నా ఉపాసన యొక్క సంపూర్ణ అవధిలో ఏ విధముగా ఉపాసనా గృహములో అఖండ దీపము తన వెలుతురును విస్తరింపజేస్తుందో అదే విధముగా భావనా క్షేత్రములో కూడా అటువంటి ప్రకాశమే అన్ని వైపులా విస్తరించేది. నేను నాది అంతా ప్రకాశమయమే. చీకటి పొరలు తొలగిపోయాయి, మోహాంధకారము భస్మమైనది. ప్రకాశమయమైన భావనలు, ఆలోచనలు, గతివిధులు నా శరీరమును, మనస్సును ఆవరించుకున్నాయి. సర్వత్రా అన్ని వైపులా ప్రకాశము సముద్రము వలె విస్తరించి ఉన్నది. నేను చేప వలె ఈ విశాల ప్రకాశ సముద్రంలో ఈదులాడుచున్నాను. ఈ అనుభూతులు, ఆత్మబలము, దివ్యదర్శనము మరియు అంత ఉల్లాసము వికసించడానికి అఖండ దీపం ఎంత సహాయపడినదో నేను చెప్పలేను. ఇది నా యొక్క కల్పనయే కావచ్చు, ఊహయే కావచ్చు, కానీ నేనెప్పుడూ అనుకుంటాను పూజాగృహంలో అఖండ దీప స్థాపన చేసి ఉండకపోతే పూజాగృహంలో ఆవరించి ఉండే మసక వెలుతురు వలె నా అంతరంగము కూడా మసక మసకగానే ఉండేదేమో. ఇప్పుడైతే నాకు ఈ అఖండ దీపము దీపావళి దీప పర్వము వలె నా నర నరాలలో మెరుపట్లు గొలుపుతో కనిపిస్తున్నది. నా భావభరిత అనుభూతులు ప్రవాహములో 32 సంవత్సరముల పూర్వము మాసపత్రిక ఆరంభించినప్పుడు ప్రపంచంలోకెల్లా నాకు ప్రియమైన, నేను ఇష్టపడే సర్వోత్తమైన పేరు అఖండ జ్యోతి అని పెట్టాను. ఆ భావావేశములో ప్రతిష్ఠించబడిన మాసపత్రిక ఈ అఖండ దీపము యొక్క చిన్న విగ్రహముగా, మూర్తిగా ప్రపంచములో మంగళమయ ప్రగతి ప్రకాశ కిరణాలు విస్తరింపచేయుటలో సమర్థవంతముగా ఉపయోగపడింది. నా అఖండ దీపములోని కొన్ని ప్రకాశ కుంజములే ప్రతి నెల అఖండ జ్యోతి మాసపత్రికగా వస్తున్నవి. గురువులు రాసిన ఏ పుస్తకమైనా కూడా ఒక వెలుతురే, ఒక ధ్యాన జ్యోతి. గురువు గారి అఖండ దీపమే కాదు, ఏ గురువు రాసిన ఏ పుస్తకమైనా అది ధ్యాన జ్యోతి. మీకు అనేక ధ్యాన జ్యోతులలో కొన్ని సెలెక్టెడ్ ధ్యాన జ్యోతులు ఇస్తుంది, మీరు దాన్ని చదువుకోండి అని చెప్తున్నాను. 2007 గురు పూర్ణిమ అయిన తర్వాత 2008 గురు పూర్ణిమ లోపల ఆ పుస్తకాలన్నింటిలోనూ కూడా మిమ్మల్ని నిష్ణాతులు చెయ్యాలని నా కోరిక. కానీ నా కోరిక సరిపోదు, యు హ్యావ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ మీ. ఇక్కడ మా గురుదేవులు 1926లో ఆయన గురువు గారు వెలిగింపజేసినటువంటి అఖండ జ్యోతి ఫోటో ఒకటి ఉన్నది. ఆ అఖండ దీపము ఆయన జీవితాల్లో వెలుతురు విస్తరింపజేసింది. మరి ఆయన వెలిగించిన అఖండ దీపము మీ ఇంట్లో ఉంటే ఏమవుతుంది?
ఉపయోగించుకుంటే. ఫోటో అక్కడే పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? దానికి నిన్న నేను మీకు ఒక సజెషన్ ఇచ్చాను, నేను గురుదేవుడు వెలిగించిన అఖండ జ్యోతి విలువని బట్టి దాన్ని కొనుక్కోండి తప్ప ప్రింట్ కాస్ట్ ఎంత అని మాత్రం అది మీ ఇష్టం, మీరు దానికి ఎంత విలువ కట్టుకుంటారో మీరు చూసుకోండి. అందరికీ మాత్రం అది ఇవ్వగలనా ఇవ్వలేనా నాకు ఇంకా పెర్మిషన్ రాలేదు. ఫోటోగ్రాఫ్ తీసుకోవటానికి పెర్మిషన్ ఇచ్చారు, ఉపయోగించుకోవటానికి నాకు పెర్మిషన్ ఇచ్చారు, వెళ్ళాను మొన్ననే తీసుకుని వచ్చాను అది. కానీ కెన్ ఐ గివ్ ఇట్ టు యూ? నాకు తెలియదు అమ్మా, కానీ ఈ కండిషన్ మీదే ఇస్తాను నేను. కానీ ఇప్పుడు కాదు, గురు పూర్ణిమ నాడు మాత్రమే ఇస్తాను. గురు పూర్ణిమ నాడు తర్వాత ఏమో నాకు తెలియదు తర్వాత ఏమవుతుందో. ప్రస్తుతానికి మాత్రము ఆ ఒక్కరోజుకే పెర్మిషన్ ఇచ్చారు వాళ్ళు, అక్కడికి వచ్చి దాన్ని తీసుకోవాలి మీరు. అట్ యువర్ ఓన్ ఎస్టాబ్లిష్డ్ ప్రైస్. ఇంత అని నేను అంటాను, మీరు రూపాయి ఇచ్చినా తీసుకుంటా, 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా, 5 లక్షలు ఇచ్చినా తీసుకుంటా. 5 లక్షలు ఇచ్చారు కనుక మీరేమీ గొప్పవాళ్ళు కాదు, 5 నయా పైసలు తీసుకున్న వాళ్ళు ఏమి చేత కాని వాళ్ళు కాదు. మీరు ఆ అఖండ దీపానికి ఎంత విలువ కడుతున్నారు అన్నది ముఖ్యం. ఇంకోటి ఏంటి నేను కోరుకునేది, ఆ అఖండ దీపం తీసుకున్న వాళ్ళు మీ ఇంట్లోనే పెట్టుకోకండి. మేక్ యువర్ హౌస్ ఎ సెంటర్ ఆఫ్ నాలెడ్జ్. దానికి తీసుకెళ్ళండి ఆ దీపాన్ని. ఆ దీపం అక్కడ పెట్టుకుంటే ఈ గురుసత్తా ఫోటోలు వెనకాతలో నేను చిన్న పుస్తకం ఇస్తున్నానే, గురుసత్తా సాధనలని, ఆ సాధనలు మీరు మీ ఇంట్లో చేయిస్తే ఆ దీపం ఎక్కడుందో అప్పుడు ఆ దీపానికి విలువ. ఉత్తనే పెట్టుకుని తాళం వేస్తే ఏం లాభం? కొంచెం అది కూడా గుర్తుంచుకోండి. ఐ వాంట్ యూ టు డూ దట్. కానీ ఆ శక్తి ఎవరిస్తారు మీకు? ఆ అఖండ దీపమే ఇస్తుంది. గురువు గారు ఏం చెప్తున్నారు? ఆ అఖండ దీపమే నా నర నరాలలో ప్రకాశించింది, అది నన్ను ఇంతవాణ్ణి చేసింది అంటున్నారు. మరి మీకు ఆ అఖండ దీపం మీద నమ్మకం ఉంటే ఈ కండిషన్ మీద మాత్రమే తీసుకోండి, గురువు గారు వెలిగించిన అఖండ దీపం కనుక మేము పెట్టుకుంటాం. అంత చవక చేయకండి గురువు గారికి. లెట్ హిస్ నాలెడ్జ్ స్ప్రెడ్. భావం అర్థమైందా? అంతేత అఖండ దీపం యూ హ్యావ్ టు పే ఏ హై ప్రైస్ ఫర్ ఇట్. పే చేశాక యూ హ్యావ్ టు పే ఏ స్టిల్ హయ్యర్ ప్రైస్ ఇన్ మేకింగ్ ఇట్ నోన్ టు ఆల్. ఓకే, కేవలము గురు పూర్ణిమ నాడు, అందుకని లక్కీగా అది ఆదివారం అయింది. సమస్యా అది, లేకపోతే మీరు ఆ వంక పెట్టి మానేద్దరు, నేనేం చేస్తానండి మాకు ఉద్యోగం ఉంది, లేకపోతే పెద్ద సెలవు పెట్టన్నట్టు. సాధన యొక్క 3వ చరణంలో ప్రవేశించగానే ఇప్పటికీ 2 చరణాలు పూర్తయ్యాయి. మాతృవ పరదారేషు, ప్రకృతిని తల్లిగా చూడగలగటం అనేది దాని విస్తరణ. స్త్రీని తల్లిగా చూడటం అనేది ఒక జాతి విశేషానికి సంబంధించింది, కానీ ఒక జాతి విశేషానికి మాత్రమే కాదు ఆధ్యాత్మికత ఇరుక్కునేది మొత్తం సృష్టికి. ప్రకృతి మాత ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని, ఆ లెవెల్లో మాతృవ పరదారేషు. దాని తర్వాత పరద్రవ్యేషు లోత్సవత్, నేను ఆర్జించుకున్నది లేకపోతే నాకు హక్కుగా లెగసీ అంటానే తాత ముత్తాతల నుంచి సంక్రమించింది, లేకపోతే నీకు ధర్మ ప్రకారము న్యాయ ప్రకారము లభించింది ముట్టుకుంటాను తప్ప మిగతాది నేను ముట్టుకోను అనే సాధనలు అయిపోయిన తర్వాత 3వ సాధన గురించి చెప్తున్నారు. సాధన యొక్క 3వ చరణంలోకి ప్రవేశించగానే ఆత్మవత్ సర్వభూతేషు కిరణాలు వెదజల్లబడ్డాయి. మాతృవత్ పరదారేషు మరియు పరద్రవ్యేషు లోష్టవత్ సాధన నా శరీరము వరకే సీమితము. కళ్ళల్లో పాపదృష్టి వస్తే వివేకము అనే 3వ నేత్రము తెరిచి దానిని భయపెట్టి పాదద్రోలేను. శరీరము మీద అత్యంత కఠోర నియమాలతో సంకెళ్ళు వేశాను, దానివల్ల దారి తప్పే పరిస్థితులు ఏర్పడే సంభావననే తీసివేశాను. ఇంకా దుష్ట వ్యవహారము చేయలేను కదా. మాతృవత్ పరదారేషు సాధన ఎటువంటి అవరాధాలు లేకుండా నిభాయించుకున్నాను. ప్రారంభంలో మనస్సు కొంచెం ఎదురు తిరిగినది, బాధ పెట్టినది, కానీ శరీరము నాకు ఎప్పుడూ సహకరించింది.
మనస్సు నిరాశ చెంది తన ఓటమిని ఒప్పుకుంది. ప్రారంభంలో మనస్సు కొంచెం ఎదురు తిరిగింది, బాధ పెట్టినది, కానీ శరీరము నాకు ఎప్పుడూ సహకరించింది. మనస్సు నిరాశ చెంది తన ఓటమిని ఒప్పుకుంది. ఆ తర్వాత అది నాకు పూర్తిగా మిత్రుడై సహకరించింది. స్వేచ్ఛగా దీదరికాన్ని వరించటం వల్ల, అవసరాలను సాధ్యమైనంతగా తగ్గించుకునటం వల్ల, సేకరణ అనే భావనను పూర్తిగా వదిలివేయటం వల్ల పరద్రవ్యము మీద ఆకర్షణ తొలగిపోయినది. పొట్ట నింపుకోవటానికి, శరీరము కప్పుకొనుటకు నా స్వ ఉపార్జనే సరిపోతే పరద్రవ్యము అపహరించుకున్నటకు అవసరమేముంది? మిగిలినది, దొరికినది ఇతరులకు పంచుతూ వచ్చాను. పంచటము ఇవ్వటము అను రుచి మరిగిన ఆ అనుభూతిలో ఆనందం పొందగలిగినప్పుడు ఇక సేకరించటం ఎందుకు, సంగ్రహించటం ఎందుకు? ఏ ప్రయోజనము కొరకు పరద్రవ్యమును ఆశించే పాపము చెయ్యాలి? సాధారణ బీద అపరిగ్రహీ బ్రాహ్మణ జీవితం నాలో ఒక అసాధారణమైన ఆనందము, సంతోషము, ఉల్లాసము నింపింది. ఈ అనుభూతి ఇతరులకు కూడా లభిస్తే ఎవరి మనస్సుకి పరద్రవ్యమును ఆశించే పాపభారము శిరస్సు మీద మోసే కోరికే కలగదు. అపరిగ్రహం వల్ల లభించే అనుదానాల ప్రక్రియ అంతఃకరణములో ఎంత అద్భుతమైన ప్రభావము చూపిస్తుందో ఎవరికి అరుగ. అపరిగ్రహం గుర్తు వస్తే ఏమవుతుందని చెప్పాను నేను? ఏం గుర్తొస్తుంది మీకు? పూర్వజన్మలు గుర్తొస్తాయి. దీనివల్ల లాభాలు ఏంటో ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. చిన్న లాభం చెప్తాను. నా మిత్రుడి జీవితంలోనే జరిగినటువంటి లాభం ఇది. కాశీలో అంటే ఇందాక గుంటూరులో లాగా కాదు, నిజంగా కాశీలోనే. కాశీలో మా స్నేహితుడు, నేను ఇవంతా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓ పెళ్లి కార్డు వచ్చింది. పెళ్లి కార్డు ఎవరు పంపిస్తారు? బంధువులు, స్నేహితులు పంపిస్తాడు. స్నేహితుడు పంపించాడు. కాశీలో మేము ఉంటున్నాం, అలహాబాద్ నుంచి పెళ్లి కార్డు వచ్చింది. రామకృష్ణ, ఈ కార్డు వచ్చింది, నీకేం తెలిసిందో వచ్చి అన్నాడు. నీకేం తెలిసింది? సాధారణంగా మనకి తెలియకపోతే ఎదురు ప్రశ్న వేస్తాం. అప్పుడు తర్వాత నాకు అదే అనిపించిందని చెప్పచ్చు. అంతేత వాడికి అర్థమైపోయింది నా సంగతి. ఇలా కాదు, మనం ఇద్దరం రాసుకుందాం. ఈ కార్డు వచ్చింది కదా, ఈ కార్డు నువ్వు ముట్టుకున్నావు, నేను ముట్టుకున్నాను. నీకేం అనుభూతి వచ్చిందో నువ్వు రాయి, నాకేం అనుభూతి వచ్చిందో నేను రాస్తాను. రైట్, రాశాం. రాశాక క్లోజ్ చేసాం దాన్ని. ఎందుకంటే మా గ్రూప్ ఉంది పెద్దది. ఒక మేము 70 ఉండేవాళ్ళం రఫ్గా. మేమందరం స్నేహితులమే. సపరివార సకుటుంబంగా వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా. అంతేత ఈ పెళ్లికి కూడా మేము 78 వెళ్ళాం. అక్కడ ఇప్పుడే ప్రశ్న వేశాం, ఏమయ్యా మీ కార్డ్ సందే కదా, మీకు ఏం అనుభూతులు వచ్చాయో రాయండి అని రాశారు. ఏంటి జరిగింది తర్వాత అంటే, మా అందరి అనుభూతి ఏంటంటే, ఈ పెళ్లిలో మేము మా స్నేహితుడు ఎవడైతే పెళ్లికి రాలేదో వాడి అమ్మాయికి వరుడు లభిస్తాడు. భావర్థమైందా? అంటే పెళ్లి కార్డు ఎందుకు పెళ్లికి వెళ్ళాలో తెలిసిందా? మీ వీలు కోసం కాదు, మీరు పెళ్లిళ్ళకి వెళ్ళటం లేకపోవటం వల్లే చాలా మంది పిల్లలకి పెళ్లిళ్ళు జరగటం లే. మేము ఎందుకు వెళ్తామండి పెళ్లికి? వీ డోంట్ హ్యావ్ టైం. భావం అర్థమైందా? పెళ్లికి వెళ్ళాలా? మీ స్థాయికి తగిన ప్రజెంటేషన్ తీసుకుని మరీ వెళ్ళాలా? పనికొచ్చేది తీసుకుని వెళ్ళాలా? పనికిరానివి కాదు. ఇంచేత నాటు, కోసుకో. పనికిరాని దిగి నీకు పనికిరాందే వస్తుంది. ఏదైనా సరే, ఇందుకు ఇది చెప్తున్నాను నేను. అపరిగ్రహీ బ్రాహ్మణ వృత్తి జీవిస్తే వాడేదో నష్టపోలేదు, ఎప్పుడైతే వాడు దాన్ని ముట్టుకోలేదో పూర్వజన్మలు తెలిస్తే ముందు చెప్పులు అరిగిపోవు. దేనికి చెప్పులు అరగవు? పెళ్లికి సంబంధాలు మీకు ముందే తెలిసిపోతుంది అసలు పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు. చాలా విచిత్రమైనటువంటి పవర్ ఉంది అపరిగ్రహంలో. కానీ అది అందుకే ఆయన ఒక మాట రాసి వదిలేశాడు. మా గురువు గారితో వచ్చిన పెద్ద గోల ఏంటంటే, మోస్ట్ నాన్ కమిటెడ్, ఏమీ చెప్పడు కానీ అంతా చెప్తాడు. అక్కడ ఏం రాశాడు చూడండి, అపరిగ్రహి కిందన, అంటే రెండో పారాగ్రాఫ్ కింద నుంచి నాలుగో లైన్, అపరిగ్రహి బ్రాహ్మణ జీవితం నాలో ఒక అసాధారణమైన ఆనందము, సంతోషము, ఉల్లాసము నింపింది. ఈ అనుభూతి ఇతరులకి కూడా లభిస్తే ఎవరికి, ఎవరి మనస్సుకి పరద్రవ్యము ఆశించి పాప భారమును శిరస్సు మీద మూసే కోరికే కలగదు. మీ అమ్మాయికి పెళ్ళే కాదు, మీ అబ్బాయికి ఎక్కడ ఉద్యోగం ఎవరి ద్వారా వస్తుంది? అదే తెలుస్తుంది మీకు. చాలా విచిత్రమైనటువంటి శక్తులు ఉన్నాయి మీ శరీరంలోనే, కానీ ఆ శక్తులకి మీరు సాధన చేయకలే కొన్ని మానసిక నియమాలు పాటిస్తే చాలు. కానీ ఒకరోజు కాదు, ఒకరోజు రెండు రోజులు ఇది ఎవడైనా పాటించేస్తాడు. ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అహింస పాటించేటటువంటి బాపూజీ గాంధీ గారి సంవత్సరాలు బట్టి పాటిస్తున్నాడు ఆయన. జైలుకెళ్ళాడంటే పెట్టారు వాళ్ళు, పెడితే మరి ఈయన సాత్వికమైన ఆహారమే తింటాడు కదా. ఇంకటి ఈయన కోసం వేరుగా ఉండటానికి ఒక జైల్లోనే ఉన్నవాడిని నియమించారు. ఆ రోజు రాత్రి ఈయనకు ఒక కల వచ్చింది, గాంధీ గారు తన తల్లిని చంపేస్తున్నారు అని ఒక కల వచ్చింది. ఈయనకి ఆశ్చర్యం ఇస్తుంది, అసలు నేను అహింసా వృత్తి సంవత్సరాలు బట్టి పాటిస్తున్నాను, ఎవరిని నాకు అసలు బాధ పెట్టాలనే ఉండకపోతే చంపటం ఏంటి, అందులో నా తల్లిని చంపటం ఏంటి? రెండో రోజు విచారిస్తే ఏం తెలిసింది, ఏ వాడు వంట చేశాడో వాడు తన తల్లిని చంపిన హత్యా నేరం మీద లైఫ్ ఇంప్రిజన్మెంట్లు. ఉపరిగ్రహం అంటే ఇప్పుడు అర్థమైందా? చాలా మరొకటి నేను ఎలా తింటాం మాస్టర్, ఎవడ ఏం ముట్టుకున్నాడో ఏం చేశాడు ఇప్పుడు ఏం చేయాలి, ప్రసాదంగా మార్చుకోండి దాన్ని, భగవంతుడికి నివేదన చేయండి. అందుకు భగవంతుడికి నివేదన చేయమనేది, తినే ముందు ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేసి తినమనేది. అందుకు అప్పుడు ఏ ఆహారమైనా ప్రసాదమే, కుళ్ళిన మాంసం కూడా మిఠాయిగా మారుతుంది. కథలు తెలుసు కదా గురువుల యొక్క చరిత్ర, అలాంటిది ఇదే ఉంది. కానీ మేము ఒక్కళ్ళం కూర్చొని చేస్తాం, అందరూ కలిసి కూర్చోవాలి, వడ్డించే ముందు కూర్చోవాలి. వడ్డించాక వస్తే నువ్వు అసలు అన్నాన్ని నిరాదరణ చేసినట్టు, నీకోసం అన్నం వెయిట్ చేయాలా? కొంచెం ఆధ్యాత్మిక జగత్తులో కొంచెం మీ ఆలోచన విధానాన్ని మార్చుకు తీరాలి. మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మేము మంత్రాలు జపాలు చేస్తామంటే ఫలితాలు రావు. ఎప్పుడు ఆహారం తీసుకుంటున్నా వడ్డించక ముందు వచ్చి కూర్చోండి, కలిసి కూర్చోండి, కలిసి తింటని నేర్చుకోండి. అది మర్చిపోయాం మనం, కానీ ప్రకృతి హోటల్స్ పెట్టింది. ఇంట్లో నువ్వు కలిసి తినకపోతే 10 మందితో కలిసి తిను, కానీ ఈ హోటల్స్లో ఎవరైతే మీకు ఆహారాన్ని ఇస్తున్నారో వాళ్ళు ఏమవుతారో తెలుసా? ప్రెసిడెంట్స్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్. కర్మ సిద్ధాంతం మీకు తెలుసు, మీకు తెలియదేమో రాజభవనాలే హోటల్స్ అవుతున్నాయి. ఇది తెలుసాక ముందు ఇది తెలీదా? మీకు లాజిక్ అర్థమైంది ఇక్కడ? అంటే రాజభవనాలు రాజులు ఎందుకయ్యారు వాళ్ళు? ఇది వరకు ఇతరులకి తిండి పెట్టారు కనుక ఇప్పుడు తిండి పెట్టడం మానేశారు. కానీ ఆ రాజభవనాల పునాది తిండి పెట్టడం మీదే ఉంది కదా, హోటల్స్గా మారి. ఆ సింపుల్ లాజిక్ మీకు అర్థం కావటం లేదు జీవితంలో. ఇంకైతే ఈసారి హోటల్లో తింటున్నప్పుడు మీకు వడ్డిస్తున్న వాడితో మీరు ప్రేమగా మాట్లాడింది, వాడు ఏ చీఫ్ మినిస్టరో ప్రెసిడెంటో అవుతాడు ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ బర్త్డేలో గ్యారంటీగా అవుతాడు. అది శాస్త్రము, సైంటిఫిక్గా ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రూవ్ చేశాడు దాన్ని. ఇంకా ఇదేదో ఊహ కాదు. చెప్పి ఎందుకైనా మంచిది ఒకే హోటల్కి వెళ్ళి తినండి, ఒకే వెయిటర్ పెట్టే తిండి తిని బాబు బాగా పెట్టేవు అంటే రేపు వాడు ఏ ప్రెసిడెంటో అవుతే నీకు రికమెండేషన్ పనికొస్తుంది. హర్షని చెప్పడం ఫ్యాక్ట్, అది నిత్య జీవితంలో సంబంధాలు అలాగే ఉంటాయి. అప్పుడెప్పుడు నువ్వు హెల్ప్ తీసుకుంటావు, ఇప్పుడు హెల్ప్ పొందుతావు. సరే, అపరిగ్రహి బ్రాహ్మణ జీవితం నాలో ఒక అసాధారణ ఆనందము, సంతోషము, ఉల్లాసము నింపింది. ఈ అనుభూతి ఇతరులకు కూడా లభిస్తే ఎవరి మనస్సుకి పరద్రవ్యమును ఆశించి పాపభారమును శిరస్సు మీద మోసే కోరికే కలగదు. అపరిగ్రహం వల్ల లభించే అనుదానాల ప్రక్రియ అంతఃకరణములలో ఎంత అద్భుతమైన ప్రభావము చూపిస్తుందో ఎవరికెరుక. మాకు మాత్రము ఈ దివ్య విభూతుల భాండాగారము అప్రయత్నముగానే లభించింది. ఇది దివ్య విభూతుల భాండాగారం అని ఇప్పుడు ఒప్పుకుంటారు మీరు? ఆచరిస్తే ఆచరిస్తారో ఆచరించరో, మీరు త్యాగమూర్తులు అవుతే మాకెందుకండి ఈ దివ్య విభూతులని మానేస్తారు, కాదు కావాలి అనుకుంటే మరి ఆచరించాలి. ఇందులో ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది. మేము 1975లో గురుదేవుల దగ్గర ఒక ప్రాణ ప్రత్యావర్తన శిబిరానికి వెళ్ళాం. అంటే ఆయన తన ఆత్మశక్తిని ఆ వచ్చిన వాళ్ళలో నాటాడు. 3 రోజుల పాటు మౌనంగా ఉండమన్నాడు మమ్మల్ని. మిగతాన్ని నేను చూసుకుంటానని మేము బుద్ధిగా మౌనంగా ఉన్నాం. ఇదివరకు మీరు చేసిన తప్పులు, ఇదివరకుటి జన్మలలో మీరు చేసిన తప్పులు కూడా రాసి ఇవ్వండి అన్నాడు. ఆ సాధన ప్రాముఖ్యత మీకు అర్థమై ఉంటుంది. ఈ జన్మలోనే కాదు, సరే రాసిచ్చాం. రాసిచ్చిన తర్వాత మమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఆయన వీలు బట్టి ఒకళ్ళని 8 గంటలకు పిలిచాడు, ఒకళ్ళని 12 గంటలకు పిలిచాడు. అలా మేము ఒక 50 మంది ఉన్నాం. ఒక్కొక్కడిని పిలిచాడు ఆయన, అండర్లైన్ చేశాడు, పోయిందన్నాడు. తీసేశాను అవి, ఇంకా మీ జీవితంలో ఇవి లేవు అన్నాడు. బయటకు వచ్చాం మేము ఆ రోజు సాయంత్రం. నాతో పాటు నా పక్క గదిలో సాధన చేస్తున్న పక్క గదిలో మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. వాడు నన్ను ప్రశ్న అడిగాడు. ఏం అడిగాడు మీరు ఊహించగలరా? నా ఉద్యోగ ధర్మములో లంచాలు తీసుకోవాలి, ఆఫీసర్స్కి వాళ్ళు అడిగింది ఇవ్వాలి. గురువు గారేమో నేను ఇన్నాళ్ళు చేసిన తప్పులు తీసేశాను అన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ మధ్యప్రదేశ్కి వెళ్తా, కాంట్రాక్టర్ని నేనేం చేయాలి? నన్ను అడుగుతానంటే గురువుగారిని అడిగాను. ఇప్పుడైతే నేను చెప్పగలిగేవాడిని, అప్పుడు ఇంకా నేను నేర్చుకుంటున్నాను. ఇది నాకంటే ముందు నువ్వు ఎవరినో అడిగావే అన్నాడు ఆయన. అవునండి అడిగాను, నా పక్క గదిలో రావాలి. అతను ఏం చెప్పలేదా? మిమ్మల్ని అడగమన్నాడు నేను, వాడిని పిలుచుకురా అన్నాడు. గురువులతో చాలా జాగ్రత్త. ఇప్పుడైనా మీతో చెప్తున్నాను బాబు, గురు పూర్ణిమ కంటే మీరు పారిపోదలుచుకుంటే పారిపోండి. లేదు గురువుల దగ్గర ఉంటే మరి ఇవంతా మీరు భరించాల్సి వస్తుంది. సరే పిలుచుకురా అన్నాడు. నీకు జవాబు తెలీదా? తెలీదండి అన్నాను. నిజంగానే నాకు తెలీదు. సరే అయితే విను జాగ్రత్తగా, నీకు తెలియాలని చెప్తున్నాను. ఇతను అంటున్నాడు, ఇంకా నేను రైల్వే కాంట్రాక్టర్ పనిచేయను, ఏ ఉద్యోగం చేసుకుంటాను, కూలీ నాలుగే తీసుకుంటాను. కరెక్ట్ అండి, తప్పు అన్నాడు ఆయన. నువ్వు రైల్వే కాంట్రాక్టర్గా పనిచేస్తే నీకు వచ్చినటువంటి ఆ డబ్బుతో కొన్నైనా మంచి పనులు చేస్తావు చేయవా? కానీ నువ్వు ఈ రోజులే సౌండ్ కూడా కూడా వస్తాడు కాంట్రాక్టర్గా, వాడేం చేస్తాడు? మంచి పని చేయడు. జవాబు అర్థమైందా అన్నాడు అని వచ్చేసాం. మీకు అర్థమైందా? మీకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను తలుపు వచ్చాను, మీరు తలుపు పండి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఈ దేశకాల పరిస్థితుల్లో ఆ జీవిత విధానం ప్రకారం జీవించాల్సింది. అశ్వద్ధామాత విన్నారా? ఎవడన్నాడు? యుధిష్ఠిరుడు అన్నాడు. రైతా తప్ప నేను ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ దట్ థింగ్. మీకు మీ ఉద్యోగ ధర్మ ప్రకారము మీ కుటుంబ పోషణకి మీరు ఏం చేస్తున్నారో అది చెయ్యక తప్పదు. కానీ అందులో వచ్చిన దాంట్లో 10% కనుక మీరు ఆధ్యాత్మిక దానికి వినియోగిస్తే మీకు ఏ దోషము అంటదు, అది గురువుల గ్యారంటీ. కానీ దానివల్ల వచ్చేటటువంటి రిపర్కషన్స్కి గురువు రక్షించడు. మళ్ళా అదే అనుకోకండి, గురువు రిపర్కషన్స్ అంటే అర్థమైందా? మీరు తీసుకున్నారు ఏదో, కాలం కర్మ కలిసి రాక పట్టుబడ్డాడు, గురుదేవా ఏమే మాట్లాడే ఎట్ యువర్ ఓన్ రిస్క్. కానీ అక్కడ లాజిక్ అర్థం చేసుకోండి ఏం చెప్పాడు ఆయన. నువ్వు మంచివాడిగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటే నాకేమనిపించిందంటే ఖచ్చితంగా పరిస్థితులు మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. ఎందుకంటే ఆ 10% నువ్వు మంచి పనులకు ఇవ్వటంలోనే నీ ఆవేదన అర్థమవుతుంది కదా. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. భగవద్గీత చెప్తుంది చిన్నగా స్వల్పమైన ధర్మం చేయను ఆయన కష్టాలు గట్టెక్కుతావు కనుక. నాకేమనిపిస్తుందంటే గురువు గారు చెప్పింది ఓకే, నువ్వు మానేస్తే వచ్చేవాడు ఇంకా కొంత సర్వనాశనం చేస్తాడు, కానీ నువ్వు కనుక ఈ 10% ఇచ్చుకుంటూ ఉంటే, 10% అనే మాట ఆయన వాళ్లే నేను చెప్తున్నా, ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి, కనుక ఇస్తే క్రమక్రమంగా ఐదర్ యువర్ ఆఫీసర్స్ ఆర్ ద సొసైటీ సంథింగ్ విల్ చేంజ్. ఓకే, నాకు మాత్రము ఈ దివ్య విభూతుల భాండాగారము అప్రయత్నముగానే దొరికింది. ఆ తర్వాత అడుగులో ఆధ్యాత్మికత యొక్క మూడవ మజిలి వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది దేని గురించి చెప్పాను, లంచము, దాని గురించి పరద్రవ్యేషు లోస్తవత్. ఇతరుల డబ్బు ముట్టుకోకు, ముట్టుకుంటే బీ కేర్ఫుల్, అది ప్రమాదమే. దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారో మీరు చూసుకోండి, సత్య శివాజీ సినిమా చూడండి. ఆ తర్వాత అడుగులో ఆధ్యాత్మికత యొక్క మూడవ మజిలి వస్తుంది. అది ఆత్మవత్ సర్వభూతేషు, అందరినీ తనలాగే భావించుకునుట, వినుటకు చెప్పుటకు ఈ శబ్దావళి అతి సాధారణంగా కనిపిస్తుంది. ఏముంది అందరినీ నాలాగే భావించుకుంటాను. దీని అవధి నాగరిక కర్తవ్యముల పాలన, శిష్టాచారము, సద్వ్యవహారము వరకు వెళ్ళి ఆగిపోతుంది. కానీ దీని తత్వజ్ఞానము అతి విస్తృతము, పరమాత్మ సత్తాతో పూర్తిగా కలిసి మెలిసి ఏకీకరణ చెందే స్థితి దీని పరిధి. ఈ సాధన కొరకు ఇతరుల అంతరంగముతో తన అంతరంగమును మేళవించి వారి సంవేదనను తన సంవేదనగా అనుభూతి చెందాలి. వసుధైక కుటుంబకం యొక్క మాన్యత దీని మూర్తి భవించిన రూపమే. అందరూ నా కుటుంబీకులే, నాతో పాటు ఇతరులు మరియు ఇతరులతో పాటు నేను ఒకే సూత్రములో గుర్తబడి ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోయిన భావన, ఈ అనుభూతి యొక్క ప్రతిక్రియ ఇతరుల సుఖము తన సుఖముగాను, ఇతరుల దుఃఖము తన దుఃఖముగాను అనుభవంలోకి వస్తుంది. ఇటువంటి వ్యక్తి తన వరకే సీమితము కాలేడు, స్వార్థ పరిధిలో కట్టుబడి ఉండలేడు. ఇతరుల దుఃఖమును నివారించటానికి వారికి సుఖములు చేకూర్చటకు చేసే ప్రయత్నాలు తన వ్యక్తిగత ఆకాంక్షగా ప్రయోజనముగా అనిపిస్తాయి. ఇక్కడ ఆపుదాం మనం, విల్ డూ ఇట్ నెక్స్ట్. ఆత్మవత్ సర్వభూతేషు అనేది అవగాహన చేసుకోగలిగితే, పూజ్య గురుదేవులు ఒక మాట అంటూ ఉండేవారు నాతో, ఈ మూడో స్టెప్లో ఈనాడు ప్రపంచంలో ఉన్న ఐదుగురిలో ముగ్గురు ఉన్నారు అని. ముగ్గురు మీలో అంటే ఇప్పుడు ఇంతమందిలో ఐదుగురిని అలా పక్కకు తోస్తే అందులో ముగ్గురు ఈ స్థాయి, ఈ స్థాయికి రాగలరు. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, ఎవరూ ఆ విధమైనటువంటి పాఠాలు చెప్పటం లేదు. మనం మొదలెడదాం దాన్ని. జై గురుదేవ్. మీరు ఎలా అయినా చేసుకోవాలి. ఓకేనా?